శివాయ నమః శివాయ నమః శివాయ నమః ఓం నమః శివాయ శివాయ నమః శివాయ నమః శివాయ నమః ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః ఓం నమః శివాయ శివాయ నమః శివాయ నమః శివాయ నమః ఓం నమః శివాయ. ప్రియమైన ఆత్మబంధువులారా, ఈ రోజున ఐదేమరం భక్తుల యొక్క ఆహ్వానాన్ని పురస్కరించుకుని ఈ రోజున ఈ గ్రామం రావటం. ఏదైనా ఒక వస్తువు విలువ తెలిసినప్పుడే దాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం, నేర్చుకోవడానికి కూడా ప్రయత్నం. వస్తువు విలువ తెలియనప్పుడు దాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయడం, సంపాదించడానికి కూడా ప్రయత్నం. భక్తి కూడా, భక్తి వల్ల భక్తి వస్తుంది, యుగం ఉంటుంది. భగవంతుడితో మనకు అనుసరి మనకి భగవద్ అనుభవం కలగటం. ఎవరో ఇతరులు అడ్డు వస్తుంది, ఇతరులు ఎవరు మన మనసు మీకు అనిపిస్తుంది. మన మనస్సును మనం పరిశీలన చేసుకోవటం మానేసి, మన మనస్సును మనం పరిశీలన చేసుకోవటం మానేసి ఎవరో అడ్డు వస్తున్నారు, మన మనస్సే అడ్డు. అంచేత మనం మాట్లాడే ఎప్పటికానీ పని చేసుకునేది ఎప్పటికానీ మన మనస్సే అడ్డు. అంచేత మనం మాట్లాడే ఎప్పటికానీ పని చేసుకునేది ఎప్పటికానీ మనస్సు యొక్క విజృంభణ లేకుండా రజోగుణం తగ్గి, రజోగుణం తగ్గించుకుంటే మనస్సు ఎప్పుడు అంతర్ముఖంగా, మాటలో రజోగుణం ఉండదు, చేతలో రజోగుణం, ప్రవర్తనలో రజోగుణం ఉండదు, నడకలో రజోగుణం ఉండదు. మనం మాట కాడ ఎంత జాగ్రత్తగా ఉండాలో చిండి కాడ నిద్ర కూడా అంతే జాగ్రత్త. ఎవరో 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు ఎక్కువ నిద్రపోవచ్చు, అది వేరే విషయం. చిన్నపిల్లలు కూడా ఎక్కువ నిద్రపోతారు, అది వేరే విషయం. వయసును బట్టి వచ్చే నిద్ర వేరు. జనరల్ గా మాట కాడ, నిద్ర కాడ, భోజనం కాడ నిగ్రహం ఉండాలి. ఈ మనస్సు గురించి అర్జునుడు కృష్ణుని అడిగాడు, ఏంటి మనస్సును నిగ్రహించుకోవడం చాలా కష్టం అని అందరూ చెప్తున్నారు. కృష్ణుడు ఏమని చెప్తాంటే మరి కష్టమే, కానీ దానికి రెండు, నువ్వు చెప్పింది కరెక్టే కష్టమే, కానీ రెండు రెండు జ్ఞాపకం పెట్టుకుంటే మనస్సు అని, ఒకటి అభ్యాసము, రెండు వైరాగ్యం. మన దగ్గర లోపం ఏంటంటే ఏదో 10 నిమిషాలు అభ్యాసం చేస్తే మిగతా టైం అంతా మనస్సును బయటకు, ఆ రోజు మీద దుమ్మంతా పోగు చేసుకో. అభ్యాసము వైరాగ్యం. ఎప్పుడు కూడా మనం పైకి అందరిలాగే కనపడాలి, పైకి ఏం ప్రత్యేకమైనట్టు కనపడకూడదు. మనస్సులో వైరాగ్యం అది పెద్ద మనుషుల పద్ధతి. అసలు పెద్ద మనిషి అనేవాడు ఎవడు కూడా ఆడంబరం, దేవుడు మాట వదిలేయండి, అది పెద్ద మనిషి అనేవాడు కూడా ఎవడు ఆడంబరం కాదు. రాముడికి రావణాసురుడికి యుద్ధం జరిగేటప్పుడు రాముడి సైన్యం చాలా క్వైట్గా ఉండేవాడు, రావణాసురుడి సైన్యం అందరూ కూడా ఇవాళ సాయంత్రానికి అందరినీ చంపేసి వస్తామని చెప్పి చచ్చిపోయి వచ్చేవాడు. ఈ రాక్షస గుణం, ఈ ఆడంబరంగా మాట్లాడేటది, అంటే రాక్షసులు ఇప్పుడు లేరనుకోకుండా ఇప్పుడు ఉన్నారు. ఒక మనిషి ఆడంబరంగా మాట్లాడుతుంటే వాళ్ళు ఎంతో కొంత రాక్షస గుణం ఉంటారు. తర్వాత రాక్షస దానాలు కూడా ఉంటాయి. రాక్షస దానాలు అంటే రజోగుణంతో చేసే దానాలు. ఈ మధ్యన ఒక హై స్కూల్ కి ఒక ట్యూబ్ లైట్ ప్రజెంటేషన్ చేశాడు. ఒక హై స్కూల్ కి ఒక ట్యూబ్ లైట్ దానం చేశాడు. ట్యూబ్ లైట్ ఎందుకు పెట్టుకుంటాం? వెలుతురు కోసం పెట్టుకుంటాం అంతే కదా. బల్బ్ అయినా ట్యూబ్ లైట్ అయినా వెలుతురు కోసం పెట్టుకుంటాం. అసలు ఆ ట్యూబ్ లైట్ దానం చేసేవాడే పరమలు భవ్యం. ఈ హై స్కూల్ కంటే వాళ్ళు రోజు వచ్చాడంటున్నారని ఒక ట్యూబ్ లైట్ ఇస్తానన్నాడు. ఒక ట్యూబ్ లైట్ ఇస్తాను, ఏం చేసానంటే ట్యూబ్ లైట్ నిండా అని పేర్లు రాయించేసుకుని ఆ పక్కన ఈ పక్కన మొత్తం పేర్లు రాయించేసుకుని లైటింగ్ కనపడకుండా చేసేసి ట్యూబ్ లైట్ ఇచ్చాను పట్టుకెళ్ళి. ఇది రజోగుణ దానం. ట్యూబ్ లైట్ ఇచ్చాడు, ముందు ఇచ్చే ముందు ఆడి పేరు మొత్తం చుట్టూరు రాయించేసుకున్నాడు, ఇంకా లైటింగ్ బయటకు కనపడదు. దానం చేస్తున్నాను మీ గోడ మీద పెట్టుకోండి, హై స్కూల్ గోడ. ఇది రాక్షస దానాలు, ఈ రజోగుణంతో. దీనివల్ల ఏంటంటే మనస్సు అనగదు, మనస్సు పెరుగుతుంది, పునర్జన్మలు పెరుగుతాయి. యుగంలో సుఖం ఉండదు మనకి, పరమలో సుఖం ఉండదు. ఇటువంటి పనులు చేయటం వల్ల స్వర్గానికి వెళ్ళాం. మరణానంతర జీవితం కూడా ఉంది, శరీరం మరణించిన తర్వాత కూడా జీవితం ఉంది. అందుచేత మనం ఏమి చేయాలంటే ఈ వైరాగ్యం కూడా అది మనస్సుకు సంబంధించిన విషయం. మనకు వైరాగ్యం అనే పైకి అందరికీ కనపడకూడదు, వైరాగ్యం ఉండాలి. మామూలుగానే ఉండాలి, అందరిలాగా ఉండాలి, మనస్సులో వైరాగ్యం. అభ్యాసం కూడా అందరిలాగా మనం ఉండాలి, లోపల అభ్యాసం పెంచుకుంటాం. మనలో ఏదో ప్రత్యేకత ఉంది అనుకుంటే అక్కడి నుంచి పాడవటం ప్రారంభిస్తుంది. మనకి ఏదైనా చదువు ఉండొచ్చు, దాంతో తాదాత్మ్యం పొందితే గర్వం వస్తుంది, పాడైపోతుంది. అలాగే మనకేదైనా ధనం ఉండొచ్చు, ఉంటే ఉండొచ్చు, దాంతో తాదాత్మ్యం మనం పొందకూడదు, అది ఉంటే పాడైపోతుంది. లేకపోతే కీర్తి ఉండొచ్చు, ఆ కీర్తి కూడా దాంతో మనం తాదాత్మ్యం పొందితే అది పాడైపోతుంది. ఎంచదు అది అవి మనం కాదు. ప్రపంచంలో మనకి ఎవరి మీద ఇష్టం ఉన్నా, ఇతరులకు మన మీద ఇష్టం ఉన్నా ఏదో రోజున విడిపోయి ఏడిపో. మీరందరూ నాకు ఇష్టమే, కానీ ఏదో రోజున మీకంట ముందు నేనే ఏడిపోతాను, నాకంట ముందు అది మనసులో పెంచుకుని. అంటే లోపల వైరాగ్యం జాగ్రత్తగా పెంచుకుంటూ రావాలి, అభ్యాసం పెంచుకుంటూ రావాలి. అభ్యాసం పెంచుకోవటం వల్ల ఏమవుతుందంటే మనస్సు అనేది, మనస్సు ఎప్పుడు దాని ఇంటికాడు దాన్ని ఉంచాలి. మన కాళ్ళు పని చేస్తున్నా, చేతులు పని చేస్తున్నా మనస్సును తీసుకెళ్లి దాని ఇంటికాడు, దాని ఇల్లు కూడా మృత్యుస్థలే మనహ స్వస్థత. దాని హృదయంలో దాన్ని ఎప్పుడు ఉంచటం, ఎప్పుడన్నా ఉంచుదాం 24 గంటలు 1 నిమిషం ఉంచడా కాదు, ఎక్కువసేపు అక్కడ ఉంచటం అలవాటు చేయి. మనస్సును దాని ఇంటికాడు దాన్ని అట్టే పెట్టి ఎక్కువసేపు ఉంచు, అలవాటు చేసి. అయితే మనకి చాలా మంది అంటే ఉంటారు భయం వేస్తుందని, అలా అంటారు. అసలు భయం అనేది ఊహించుకోవటం వల్ల, డు నాట్ ఇమాజిన్.
ఎక్కువ ఊహించుకోకు.
రేపు జరిగేదో రేపు జరుగుతుంది, ఇప్పటి నుంచి భయపడతాను. తర్వాత నూటికి మనం భయపడే విషయాలు నూటికి 90 జరగవు. అది ఉడికే భయం పెట్టుకోవడం అనవసరం. డు నాట్ ఇమాజిన్. కొంతమంది అస్తమానాడు మనస్సు చుట్టూ తిరుగుతూ ఉంటారు, కొంతమంది వాళ్ళ మనస్సు చుట్టూరే వాళ్ళు తిరుగుతాం. డు నాట్ ఇమాజిన్. లేనిపోయిన విషయాలను కూడా ఏం ఊహించు. కీప్ ద మైండ్, ఇట్స్ న్యాచురల్ స్టేట్. ఏం అక్కర్లేదు. మనస్సు గారు వారు వారి స్థానంలో వారిని ఉంచేస్తే మీకు జపంతో పని లేదు, ధ్యానంతో. వారి ఇంటికాడ ఉంచకుండా వారు బయట తీసుకొచ్చేస్తున్నాం అని చదివి జపాలు ధ్యానాలు. ఒకసారి షిరిడి సాయిబాబా అడిగారు, వాట్ ఈజ్ యువర్ బిజినెస్? మీరు ఏమైనా వ్యాపారాలు అవి చేస్తున్నారు? వాట్ ఈజ్ యువర్ బిజినెస్? అయితే మై బిజినెస్ ఈజ్ టు గివ్ బ్లెస్సింగ్స్ టు డివోట్. నా వ్యాపారం, నాకు కూడా ఒక వ్యాపారం ఉంది, భక్తుడికి ఆశీస్సులు. నాకు కూడా ఒక వ్యాపారం ఉంది. మై బిజినెస్ ఈజ్ టు గివ్ బ్లెస్సింగ్స్ టు డివోట్. భక్తుడికి ఆశీస్సులు అందజేయటమే, భక్తుల యొక్క క్షేమం కోరటం, వారికి ఆశీర్వాదాలు ఇవ్వటం నా బిజినెస్. అందుకంటే తర్వాత ఏదిగా మనం ఉన్నామో అంటే వస్తువు హృదయంలోనూ ఎక్కడెక్కడే వెతుకుతున్నాం. మనకు అది లోచూపు ఇంకా రావటం. ఆ లోచూపు ఎవరైతే కలగజేస్తాడో వాడికి గురువు. గురువు అంటే నువ్వు ఎందుకు పనికిరావు వెళ్ళిపోయి చెప్పేవాడు గురువు కాదు. వాడికి శిక్షణ ఇచ్చి లోపల వాడి హృదయంలో ఉన్న ఆ చైతన్యాన్ని అందుకునే శక్తిని కలగజేసి, వాడికి అర్హత కలగజేసి, వాడిని సుఖీ చేయటం గురువు. నువ్వు పనికిరావు అని చెప్పేవాడు గురువు కాదు, పనికొచ్చేలాగా తయారు చేసేవాడు. అది చేత ఇక్కడ మనం జాగ్రత్త పడవలసింది ఏంటంటే, మనస్సు తన హృదయంలో ఉంటే, తన స్వస్థానంలో ఉంటే అది నెమ్మదిగా పలచబడుతుంది. బాహ్యమతానికి వచ్చేసింది అనుకోండి, వస్తే దాన్ని నిగ్రహించుకోవడానికి రెండు పద్ధతులు చెప్పారు. ఒకటి రూపజ్ఞానం, రెండు నామస్మరణ. మీకు వెంకటేశ్వర స్వామి ఇష్టం అనుకోండి, లేకపోతే మీకు గురువు అంటే ఇష్టం అనుకోండి, ఎవరో ఒకరు ఇష్టం అనుకోండి, మీకు ఆ రూపాన్ని ధ్యానం చేయాలి. రాముడు అంటే ఇష్టం, ఎవరికి లేకపోతే గోవిందుడు అంటే ఇష్టం. ఎవరిష్టమైనా ఆ రూపాన్ని ధ్యానం చేసుకో, ఆ నామాన్ని స్మరించుకోవటం వల్ల మనస్సు నిగ్రహించారు. రూపజ్ఞానం, రూపజ్ఞానం, నామ. మీరు మనస్సును తీసుకెళ్లి వారి ఇంటికాడ వారు ఉంచేస్తే, యూ నీడ్ నాట్ మెడిటేట్, యూ నీడ్ నాట్ అనలైజ్, యూ నీడ్ నాట్ డూ జప, యూ నీడ్ నాట్ డూ మెడిటేషన్, డూ నాట్ మెడిటేట్, నాట్ నెసరీ. వారి ఇంటికాడ వారు ఉంచేస్తే మాత్రం మనం ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు హాస్పిటల్, ఆరోగ్యంగా ఉన్నప్పుడు హాస్పిటల్ కూర్చోం మన ఇంటికాడ. మనం ఈ జపాలు, ఈ ధ్యానాలు, తీర్థయాత్రలకు వెళ్ళటాలు, గుడి చుట్టూరు తిరగటాలు, ఇవన్నీ మనస్సు తన ఇంటికాడనే బయటకు వచ్చేయటం వల్ల వచ్చి చెప్పాలి. మన ఇంటికాడ మనం, మనకు ఆరోగ్యం బాగుంటే మన ఇంటికాడ మనం ఉండొచ్చు, ఏ హాస్పిటల్కి వెళ్ళక్కడ. ఆరోగ్యం తప్పినప్పుడే హాస్పిటల్ కాదని, ఈ హాస్పిటల్ కాదని వెళ్ళారు. కీప్ ద మైండ్ ఇన్ ఇట్స్ న్యాచురల్ స్టేట్, ఇన్ ఇట్స్ నార్మల్ స్టేట్. దెన్ యూ నీడ్ నాట్ డూ జప. నీకు ఆరోగ్యం బాగుంటే హాస్పిటల్కి వెళ్ళటం ఎందుకు? అయితే మనస్సు తన హృదయంలో ఎక్కువ సేపు ఉండటం మనం అలవాటు చేసుకుంటే అది తలచిపడి. అంటే మీరేం ఊహించుకోవద్దు, అనవసరమైన విషయాలు ఏమి ఊహించుకోవద్దు. ఆ ఊహించుకోవటం వల్లే భయం కలుగుతుంది. తర్వాత మనలో భగవంతుడు చెప్పే మాటలు మనం పట్టించుకోవటం, అంటే దాని మీద గౌరవం లేదు. భగవంతుడి మీద ఉండవలసినటువంటి గౌరవం, అంటే మాటకు కూడా ప్రాముఖ్యత. భగవంతుడు తన హృదయంలో నుంచి వచ్చినటువంటి భగవంతుడు చెప్పిన వాక్యానికి భేదము లేదు. అలా భేదం చూస్తే వాళ్ళ నోట్లో మట్టి పడుతుంది. భగవంతుడి కపటి కాదు. కపటి అంటే ఎవడో నోటితో డోమాట చెప్తాడు, చేతితో డో పని చేస్తాడు, మనసులో ఇంకోటి ఆలోచిస్తాడు, వాడి కపటి. కపటి ఎన్ని పనులు చేసినా వాడికి స్వర్గం లేదు, మోక్షం లేదు, ఆత్మ. ఊరికే మనం కపటం పెట్టుకుని మనం ఏదైనా జపాలు చేసినా చనిపోయిన తర్వాత మమ్మల్ని స్వర్గానికి పంపండి అంటే పంపరు. మనం చేసుకునే పని శ్రద్ధగా చేసుకోవాలి. భగవంతుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేయకూడదు, సద్వినియోగం చేయాలి. మంచి సంకల్పాలతోటి, మంచి ఆలోచన. ఇప్పుడు ఈ ఇస్లాం మతస్థులు, ముస్లిం మతస్థులు ఏమంటారంటే విగ్రహారాధన పనికి రాదు అంటారు. దానికి మనం దేహాభిమానం ఉన్నవాళ్ళు, దేహ బుద్ధి ఉన్నవాళ్ళు నిరాకారాన్ని, నిర్గుణాన్ని పట్టుకోవటం కష్టం. అల్లా అంతటా ఉన్నాడు కదా, అంటే భగవంతుడు అంతటా ఉన్నాడు అంటారు. మరి అంతటా ఉన్నవాడు ఉన్నమాట నిజమే, ఉన్నమాట నిజమే, చెరులో నీళ్ళు ఉన్నమాట నిజమే, కానీ దిగటానికి ఏదో వేవు. మీ హిందువులు విగ్రహారాధన చేస్తారని వాళ్ళు ఆక్షేపిస్తారు. విగ్రహం ఎందుకంటే మనస్సు యొక్క నిగ్రహం. అంతేకాని విగ్రహానికి ఆ దేవుడు పరిమితమై ఉన్నాడు కాదు, విగ్రహం ద్వారా దేవుని చూడటం. మన కిటికీ ఎందుకంటే కిటికీ ద్వారా బయటకు చూడటం. అలా విగ్రహం ద్వారా భగవంతుని చూడటం ఆ విగ్రహం అక్కడ, అంటే అది ఆ విగ్రహానికే పరిమితమై ఉన్నాడు. అంటే దీనికి ఏంటంటే మనకు సంకల్పం ఉంటే, తలంపు ఉంటే సగుణం తప్పదు, సాకారం. సంకల్పాలే లేకపోతే, తలంపులు లేకపోతే అప్పుడు నిర్గుణం నిరాకారం.
మనకి ఈత వస్తే బలకట్టక్కర్లేదు, మావక్కర్లేదు. ఈత రానప్పుడు ఏదో బలకట్టినా సంకల్ప రహితులం అనుకోండి, మనకి అప్పుడు సహకారంతో పని లేదు. లేకపోతే ఏదైనా ఆరాధన, ఒక విగ్రహాన్ని ఆరాధించవలసినటువంటి ఒక రూపంతో పని. సంకల్పం ఉన్నవాడికి రూపం, సంకల్పం ఉన్నవాడికి సగుణం, సంకల్పం లేనివాడికి సగుణం అక్కర్లేదు, సాకారం అక్కర్లేదు, వాడికి నిర్గుణం నిరాకారం. అందుచేత మీరు నిర్గుణాన్ని ఆరాధించినంత మాత్రం చేత, నిరాకారాన్ని ఆరాధించినంత మాత్రం చేత, సగుణాన్ని ఆరాధించే వాడిని తక్కువ వాళ్ళని అనుకోకూడదు. ఈవేళ మనం ఏదైనా ఎంఎస్సీ బిఎస్సీ చదివినా ఎప్పుడో ఒకప్పుడు 10వ తరగతి కూడా చదివి అది మర్చిపో. అంటే ఇతరుల యొక్క ఇతరులు ఏదైనా ఒక నమ్మకం పెట్టుకుని అభివృద్ధిలోకి వస్తుంటే, సాకారాన్ని ఒక రూపాన్ని ఆరాధించుకుంటుంటే, వాళ్ళు ఆ రకంగా అభివృద్ధిలోకి వస్తాయంటే వాళ్ళని చెడగొట్టకూడదు. వాళ్ళు ఏ క్రమంలో అయితే వాళ్ళు అభివృద్ధిలోకి వస్తున్నారు వాళ్ళ క్రమంలో ఎవరి పని వాళ్ళు జాగ్రత్తగా, ఎవరి పని వాళ్ళు జాగ్రత్తగా చేసు. పని దగ్గర పని దొంగలు కాకూడదు. తర్వాత మనం పని చేయటం వల్ల టైర్ అవ్వం, పని చేస్తే టైర్ అయిపోతామేమో అని అనుకుంటాం మనం. పని చేయటం వల్ల టైర్ అవ్వం. ఈ పని చేస్తున్నాం, పనికి ఎలా ఉంటుందో, తక్కువ వస్తుందో, ఎక్కువ వస్తుందో, ఫలితం రాదేమో, ఫలితం గురించామని ఆలోచిస్తాం, దానివల్లే పాడైపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే శారీరక అనారోగ్యం ప్రారంభమవుతుంది, మానసిక అనారోగ్యం. మన చేతిలో ఉన్న పని హృదయపూర్వకంగా చేసి వదిలేయాలి, వచ్చింది ఏదో వస్తుంది రానది. అందుకని పని చేయటం మానేసి ఒకవేళ పని చేసిన వచ్చింది ఎంత వస్తుంది, తక్కువ వస్తుందా, ఎక్కువ వస్తుందా, లాభమా నష్టమా, ఇలా అస్తమానం ఆలోచించడం వల్ల ఏంటి, టైర్ అయిపోతాం. ఆ పని మీద మనకు ఏకాగ్రత ఉండదు. ఏకాగ్రత లేకపోయినా పని చేస్తూ ప్రతిదీ ఆసక్తి పెట్టుకుంటే మానసికంగా అనారోగ్యం ఇచ్చేస్తుంది, శారీరకంగా అనారోగ్యం. డాక్టర్లు చెప్తా ఉంటారు కేవలం రోగుల వల్ల మేము ధనవంతులు అవటం లేదు. ఒక 100 మంది మా హాస్పిటల్కి వచ్చారనుకోండి, అందులో 150 మందికి రోగాలు ఉంటాయి, 50 మందికి రోగాలు ఉండవు, ఉన్నాయని అనుకుని వస్తారు. కేవలం ఒక్క రోగాలు ఉన్న వాళ్ళు వస్తే మేము తొందరగా ధనవంతులు అవ్వడం, వీళ్ళతో పాటు వాళ్ళు కూడా కలిసిపోయి వస్తున్నారు కాబట్టి తొందరగా ధనవంతులు. అంటే మా ఫీజు 100 రూపాయలు మేము పుచ్చుకుని మీకేం రోగం లేదు ఇంటికి వెళ్ళిరండి అని చెప్పి, అంతగా చేస్తుంటే బీ కాంప్లెక్స్ బిల్లలు మింగమని చెప్పి, వాళ్ళకి రోగం లేదని చెప్పడానికి కూడా మా 100 రూపాయలు మేము తీసుకుంటాం, అందుచేత మేము తొందరగా ధనం. అమెరికాలో డాక్టర్లు సంవత్సరానికి 1 కోటి రూపాయలు సంపాదించు, మామూలుగా డాక్టర్లు సంవత్సరానికి 1 కోటి రూపాయలు సంపాదించడం చాలు. అంటే మీకు మనకి ఏం చెప్తున్నాయి, మన ఆలోచనలోనే ఆసక్తి పెట్టుకోవటం వల్ల ముందు మనసులో అనారోగ్యం ప్రారంభమవుతుంది, తర్వాత శరీరంలో అనారోగ్యం ప్రారంభమవుతుంది. సాధన చేయడానికి కూడా సాధన చేసే శక్తి కూడా అయ్యే పనికాడే జాగ్రత్తగా ఉండాలి. పనికాడే మనస్సు ఎక్కడైతే పని చేస్తున్నా అక్కడ మనస్సు పెట్టి చేయాలి. అది ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది అలా ఊహించుకోకూడదు. అది ఈశ్వరుని, ఈశ్వరుడు ఎలా నియమించాలంటే ఈశ్వరుడికి భిన్నంగా మనం లేదు, ఈశ్వరుడికి కాదని మనం చేసేది లేదు, ఈశ్వరుడికి భిన్నంగా లేవు. తర్వాత ఎవరిని మనం ఆక్షేపించకూడదు, ఎవరిని ఏ విషయంలో ఆక్షేపించామో ఆ మాటలనే భగవంతుడు మన నోటి చేత మనం మింగిస్తాడు. ఎవరినైనా మనం ఆక్షేపించామనుకోండి, అంటే అండి ఏమైనా కళ్ళు లేని గుడ్డుడని, కాళ్ళు లేని కుంటుడని, లేకపోతే ఇంకో రకంగా అగవరపరుస్తానుకోండి, ఎవరినైతే ఏ విషయంలో ఆక్షేపించా అయ్యే మనకు అన్ని ఎదురవుతాయి. అంటే మాట కాదు, జాగ్రత్తగా ఉండాలి. వచ్చి తలంపుల విషయంలో జాగ్రత్త, నీ పద్ధతి ఏదో నీ మార్గం ఏదో నువ్వు చూసుకో, నువ్వు తరించే ఉపాయం ఏదో నువ్వు చూసుకో, వాడి ఇతరుల విషయంలో నువ్వు కలగ చేసుకోవచ్చు. నీ పని ఏదో నువ్వు చూసుకో, నువ్వు తరించే ఉపాయం ఏదో నువ్వు చూసుకో. అంటే ఇతరులు అలాగున్నారు ఇలాగున్నారని ఏమి చేయకు. అంటే వాడి ఇతరుల విషయాల్లోకి వెళ్ళకు, ఇతరుల విషయాల్లో మనం ఎక్కువ కలగ చేసుకుంటుంది, రజగుణం అని తెలియదు. అంచేత ఇంకో విషయం మీరు గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఏమంటారంటే ఈ మధ్య నాకు కష్టాలు వస్తున్నాయని అంటారు, లేకపోతే నష్టాలు వస్తున్నాయి, లేకపోతే ఈ మధ్య మా పరిస్థితి బాగుంది అంటే ఇలా చింటే మాది మనకి మన హృదయంలో ఉన్న వస్తువు మనం గోచరిస్తాం అనకూడదు. ఆ సత్పదార్థం, ఆ బ్రహ్మ మన హృదయంలో వస్తువు ఉంది, అది బ్రహ్మ. దానికి చావు పుట్టుకెళ్తే సంబంధం లేదు, ఇది పుట్ట పుట్టదు కాబట్టి. పుట్టిన దానికి ముసలిధనం వస్తుంది, ముసలిది చనిపోతుంది, కానీ ఒక వస్తువు లోపల ఉంది అది పుట్టదు, అది పుట్టదు, పుట్టదు కాబట్టి అది లోపలకోవచ్చు. ముస్లింలు మనం భగవాన్ రమణ మహర్షి అని, భగవాన్ రామకృష్ణ పరమహంస అని, భగవాన్ సత్యసాయి బాబా అని ఎలా అనుకుంటారు. భగవంతుడు ఉన్నాడే కానీ ఆయన పుట్టడు అని ముస్లిములు చెప్తారు. భగవంతుడు లేదంటే లేకుండా లేదు, ఉన్నాడు, ఆయనే మన ప్రభువు, ఆయన పుట్టడు. ఆ పుట్టిన వస్తే ఎక్కడో లేదు మన హృదయంలో. అది భగవంతుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని అన్ని ఉపయోగించుకుని దాన్ని ఎరుకులోకి తెచ్చుకో. మనకి మన శరీరం ఎరుకులో ఉంది. మన మనస్సు కూడా మనకు ఎరుకులో ఉంది. ఎంత స్పష్టంగా నా అరచేతిలో ఉన్న వస్తువు నాకు ఎంత స్పష్టంగా కనిపిస్తుందో, నీ లోపలని సద్వస్తువు అంటే అది శాంతిపూరితం, కాంతిపూరితం, ఆనంద పూరితం. అది ఏమానందం? పంచదార గుట్టులోకి ఏమైనా చేయ వెళ్ళింది అనుకోండి, ఒక్క కణం నోట్లో పెట్టేసుకుంటే ఇంకా గుట్టి ఆ కణం చూడే దానికి. అలాగే మనం ఆ బ్రహ్మానందం కొంచెం రుచి చేసేటప్పటికే తట్టుకోలేకపోవచ్చు. ఉన్న లోపల ఆనందం అది స్వతంత్రమైనది. అది మనకి ఏదైనా కొంచెం అనుభవంలోకి వచ్చింది అనుకోండి, అప్పుడు మన శరీరాన్ని అదృష్టం వెంటాడుతున్నా ఏదో పొందుతున్నావు అని అనిపించదండి. సరే దురదృష్టం వెంటాడుతుంది అనుకోండి, ఏదో నష్టపోతున్నావు అని. జయం వచ్చినా ఏమీ గర్వం ఉండదు, అపజయం వస్తే ఎర్ర చేయం పుట్టినట్టు కూడా. నెగ్గినా ఏముండదు, ఓడిపోయిన. ఎప్పుడు మన హృదయంలో ఉన్న వస్తువు మనకు ఎరుకులోకి వచ్చినప్పుడు అలా ప్రారంభం లేకుండా దేహం రాదు. అది ఏ రోజున చనిపోవాలో నిర్ణయింపబడి ఆ దేహం వస్తుంది. అది ప్రారంభాన్ని బట్టి ఏ రోజున ఎలా ప్రవర్తించాలో ఆ దేహం అలా ఆడుతుంది, తర్వాత చనిపోదు. ఈ ప్రాణ రూపంలో ఉన్నవాడు కూడా ఆయన టైం అయ్యేప్పటికీ ఆ ప్రాణాన్ని ఆయన తీసేసుకుంటాడు, ఆయన లాగేసి. మరణం కూడా ఏ రోజున ఎక్కడ మరణించాలో, ఇంటికాడ మరణించాలో, లేదా మరో చోట మరణించాలో, ఎక్కడ మరణించాలో, శరీరం ఏ రోగం చోట మరణించాలి, ఏ రోజున మరణించాలి, అదంతా పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి ఇప్పుడు జరిగింది. రోగం కూడా చూడండి, అందరికీ కొన్ని అందరికీ అని ఒక రోగం కాదు, అందరికీ తెల్ల రోగం వస్తుంది. కొంతమంది క్యాన్సర్ వచ్చి విపరీతంగా బాధపడి చనిపోయే వాళ్ళు ఉన్నారు, కొంతమంది క్యాన్సర్ వచ్చి ఏం బాధ లేకుండా చనిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. రోగాలు కూడా అందరికీ ఒక్క రోగం రాదు, అందరికీ తెల్ల రోగం వస్తుంది చనిపోయినది. ఏదో ఆ రోగం కూడా ప్రారంభాన్ని బట్టే వస్తుంది. మన ఇష్టం వచ్చిన రోగం వస్తే బాగుంది. ఇప్పుడు టీవీ ఉందనుకోండి, మంచి రోగం శుభ్రంగా తినవచ్చు. టీవీ ఒక రకంగా మంచి రోగం. ఇప్పుడు ఎంత తిన్న ఆకలి వేసిపోతుంది దానికి, ఆ టాబ్లెట్స్కి శుభ్రంగా విశ్రాంతి తీసుకోమంటారు, కదలొద్దంటారు, ఆ నెల బాగా తినమంటారు, నా ఎంత మంచి రోగం వచ్చింది అనిపిస్తుంది. అంటే రోగ నిర్ణయం కూడా దేహం యొక్క ప్రారంభాన్ని బట్టి వస్తుంది. అది ఏ రోజున చనిపోవాలి, ఎక్కడ చనిపోవాలి, ఏ జబ్బుతో చనిపోవాలి, అది కూడా ప్రారంభం. ఇప్పుడు మీకు ఎంత నేను చెప్తున్నానంటే, లోపల వస్తువు తాలూకు ఎరుకు వచ్చినప్పుడు ఆ దేహం ఎంతకాలం ఉన్నా, ఎక్కువ కాలం ఉన్నా, తక్కువ కాలం ఉన్నా, జైలు వెంటాడుతున్నా, అపజయం వెంటాడుతున్నా, లాభం వెంటాడుతున్నా, నష్టం వెంటాడుతున్నా, వాడికి ఏది అనిపించదు. వాడి దేహ ప్రారంభం బట్టి వాడికి దరిద్రం వచ్చింది అనుకోండి అనుకోండి, వాడి దేహ ప్రారంభాన్ని బట్టి ఒక పూట కూడా తిండి లేకుండా ఇబ్బంది పడి రోజు వచ్చింది అనుకోండి, అయినా బ్రహ్మానందం పొందేవాడికి ఏనికి అట్టి ఆ స్థితి అట్టిది. అది మాటలతోటి వర్ణించలేదు, మనస్సు అక్కడికి వెళ్ళలేదు, మాట అక్కడికి వెళ్ళలేదు, మన ఊహలు అక్కడికి వెళ్ళలేవు. అది అనుభవేకి వేయచ్చు, ఇట్ ఇస్ టు బి ఎక్స్పీరియన్స్డ్. అది మనకు అనుభవంలోకి వచ్చినప్పుడు శరీరం ఉన్నా ఒకటే పోయినా ఒకటే మనకి ఏమీ డిఫరెన్సే తెలియదు. మనకు 100 కోట్లు ఉంటే ఏదో ఉంది అనిపించదు. ఒక పూటకి తిండి కూడా బాధపడే పరిస్థితులు మనకు వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఏదో పోగొట్టుకున్నాం, దరిద్రం అనిపిస్తున్నా కూడా అనిపించదు. ఆ స్థితి శరీరం ఉండగానే ఇక్కడ పొందొచ్చు, ఇక్కడ పొంది ఇది పొందాలి. అంటే ఒక గురువుతో అనుబంధం తప్పించి శరీరం ఈ దేహగతమైన బంధువులతోటి, స్నేహితులతోటి, విరోధులతోటి ఆ దేహగతమైన ఆ దేహం గతించినప్పుడు వాళ్ళతో కూడా అనుబంధాలు తెగిపోతాయి. మనకి ఇంట్లో వాళ్ళతో అనుబంధాలు తెగిపోతాయి. ఒక గురువుతో తప్పించు. గురువు అన్న ఆత్మ అన్న చైతన్యం ఈశ్వరుడు అంటే గురువు తన వాడు ఏ జన్మలో ఉన్నా ఆ జీవుడు ఏ శరీరం ధరించినప్పటికీ గురువు వెంటాడు వెంటాడు తన స్వరూపం తనకి ఇచ్చే వరకు వాడిని భక్తుని విడిచిపెట్టడు. వాడు గురువు అంటే చీకటిని పోగొట్టి, హృదయంలో ఉన్నటువంటి చీకటిని పోగొట్టి జ్ఞానదీపం వెలిగించేవాడు. అయితే బ్రహ్మానందంలో ఉన్నవాడికి ఏ ప్రారంభం, ఒక చెడ్డ ప్రారంభం అవచ్చు, మంచి ప్రారంభం అవచ్చు, ఏ ప్రారంభం ఏంటైనా వాడికి ఎర్రత్రం కూట్టినట్టు కూడా. ఒకవేళ వాడికి ఏదైనా కలిసి వచ్చినా ఏమనిపించు, ఒకటిలేమి సున్నారు. ఊహించుకోవటం వల్ల మీకు భయం వస్తుంది, ఊహించకపోతే భయం. తర్వాత మీ ఇంట్లో వాళ్ళు కొడుకు, మన ఇంట్లో వాళ్ళు, ఇంట్లో వాళ్ళు సభ్యులు కుటుంబ సభ్యులు ఉంటారు, వాళ్ళు మనం వెళ్ళిపోతాం. మనకంటే ముందు వాళ్ళని వెళ్ళిపోతారు, వాళ్ళకంటే ముందని వెళ్ళిపోతారు. అది మనసులో పెట్టుకునే మనం ఆ పనికి చేస్తాం. వాళ్ళు చనిపోయినప్పుడు మనం కూడా వెళ్ళాం, మనం చనిపోయినప్పుడు మనం కూడా వాళ్ళు రారు. అది ఎరుకుతోటి ఉండే మనం పని చేసేది. గురువుని మనం చూడటం పోతన చంపటానికి వెళుతుంది గోకులు. కృష్ణుడు గోకులంలో ఉంటాడు, కంసుడు పంపిస్తాడు, కంసుడు పంపిస్తాడు పోతని చంపటానికి. పోతన ఇదంతా విషం రాసుకుని పాలు ఇవ్వటానికి వెళ్ళదు. పోతన లోపలికి వెళ్ళదు. లోపలికి వెళ్ళేప్పటికి అప్పుడు దాకా కళ్ళు తెరుస్తున్నవాడు ఇలా మూసేసుకుంటాడు. చెట్లో ఉంటాడు, ఉయ్యాల్లో ఉంటాడు, ఉయ్యాల్లో ఉంటాడు. చిన్నపిల్ల అప్పుడు చూస్తున్నాడా, అంటే చిన్నపిల్లలు మనం ఎలా చూస్తాం ఇలా చూస్తారు, మనం ఇలా చూస్తే ఇలా చూస్తారు, ఇలా తిప్పితే. ఇప్పుడు చిన్నపిల్లలను మీరు ఇలా చూడండి, ఇలా చూస్తే ఇలా చూస్తారు, మేము ఇలా తిప్పితే ఇలా చూడండి. కొంతమంది అటు ఇటు చూడరు కదా, మీరు ఎటు చూస్తాంటే వాళ్ళు కూడా అటు చూస్తాంటే వాళ్ళు కొంచెం తెలివి తెట్లేదు. ఇష్టం తెలివి తక్కువని ఎలా చెప్తాం, ఇలా చూస్తున్నాడు ఇలా చూస్తున్నాడు. అంతే పోతను లోపలకు ప్రవేశించింది నేను కనపడాలి. ప్రవేశించేప్పుడు సడన్ గా కళ్ళు మూసేసుకున్నాడు, సడన్ గా కళ్ళు మూసేసుకున్నాడు. అప్పుడు కళ్ళు మూసుకున్న తర్వాత ఇదంతా కథ. తర్వాత ఆవిడ ఎత్తుకుంటుంది, పాలు ఇస్తుంది, ఆ విషంతో ఆ విషం ఆ పాలు నిండా విషం, విషం రాసుకోండి, ఆ విషాన్ని ఆ విషాన్ని లాగేసుకుంటాడు, తన ప్రాణాన్ని లాగేస్తుంది. ఎందుకు కళ్ళు మూసుకున్నాడంటే ఆయనకు కూడా భయం వేస్తుంది. ఒక్కసారి చూస్తే ఆవిడ మీద కళ్ళు, వన్ లుక్కి జనం, వన్ టచ్ జనం, కళ్ళు సడన్ గా ఎందుకు మూసుకున్నాడంటే తీరా వన్ చూసేవాడికి మనకు ఆక్షం అయితే కదా. వన్ వరడి జనం, వన్ టచ్ జనం, వన్ లుక్కి జనం. అంటే పోతన వచ్చేవాడు పోతన అంటే నా చూశాను ఏమో ఆవిడ మీద జాలి కలుగుతున్నాయి. మా చూపు వచ్చి కొంతమంది చూపులు అమృతం వాడు ఎదుటివాడి మనసులోన దుఃఖాన్ని కడిగేస్తుంది. వాళ్ళు లుక్కి జనం అంటే ఆ చూపులు పౌర్ణమి రోజున, ఆ పౌర్ణమి రోజున ఆ చంద్రుడికి వెన్నెల కిరణాలకి ఎటువంటి అనుబంధం జ్ఞాన చూపు కూడా, చంద్రుడికి చల్లదనానికి ఉన్న అనుబంధం ఎటు ఉండదు జ్ఞాన చూపు, సూర్యుడికి సూర్యుడి కిరణాలకు ఉన్న అనుబంధం ఎటు ఉండదు జ్ఞాన యొక్క చూపు. పోతని ఎంటరైంది ఏమో గట్టిగా మూసి. ఇప్పుడు ఏదో నేను ఒకటి ఉంది అంటున్నారు, ఇక్కడ హృదయంలో ఏదో బ్రహ్మం ఉందంటున్నారు. అది ఉంటే మాకు ఎందుకు, మరి ఉంటే మాకు తెలియాలి కదా, హృదయంలో ఏదో ఉందంటున్నారు ఉంటే మాకు తెలియాలి కదా అని ప్రశ్న. హృదయంలో ఏదో ఉందంటున్నారు ఉంటే మనకు ఇంకోటి అలవాట్ల విషయంలో ఉంది, లోపల ఉంది మన మన ఆలోచన, మన రాగద్వేషాలతో కూడి ఉంటుంది. మనం ఈ మధ్యన మన ఎలక్షన్లో నెగ్గారు కదా, ఏదో పార్టీ వచ్చింది. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ 10 పార్టీలు కలిపి గవర్నమెంట్ కింద ఏర్పడింది. వెళ్తే అందులో వెళ్ళారు, వాళ్ళకి ఇంతమంది ఎంపీలు అయితే సరిపోతుంది అనుకున్నారు, మన నాయకుడు చెప్తున్నాడు. వాళ్ళు వెళ్ళాను, మమ్మల్ని కూడా ఆహ్వానించారు. మా అవసరం వాళ్ళకి లేదని వాళ్ళకి అనిపించింది. వాళ్ళకి అవసరమైన వాళ్ళు ఇంకొక రకంగా చూస్తాం, మా వంకేమో రొసరొసర వస్తాం. నేను వెంటనే మధ్యలో వచ్చేస్తే బాగుండదని ఒక గంట సేపు కూర్చొని మర్యాదగా వచ్చేసాను. టీ పుచ్చుకుంటే బాగుండదు, ఏదో టీ ఇచ్చారు వద్దా వద్దంటే బాగుండదు పుచ్చుకుని వచ్చేసాను. మళ్ళీ ఆయన కలవలేదు, మళ్ళీ ఆయన ఓడించే వరకు నేను విశ్రాంతి తీసుకున్నాను. అంటే పెద్ద నాయకులకి ఇలా ఉంటే ఇంకా మామూలు వాళ్ళకి ఇలా, వాళ్ళకి అవసరమే వీళ్ళు మనకు అవసరం పడతారనుకున్నప్పుడు మామూలుగా జాగ్రత్తగా చూస్తున్నారు. లేకపోతే అవసరం కనుక వాళ్ళు పైగా దేశాన్ని పరిపాలించే నాయకులు. నేను వెంటనే బయటకు వచ్చేసాను. బయటకు వచ్చేసి నేను మంచివాడిని కాదు, మళ్ళీ ఆయన పదవులోంచి ఆ గవర్నమెంట్ ని పడగొట్టే వరకు నేను కూడా విశ్రాంతి తీసుకోకూడదు అనుకుంటున్నాను. ఈయనే చెప్తున్నాడు మామ ఏంటది, మేము ఒక జాతి, మేము రాజకీయ నాయకులు అంటే మాది ఒక జాతి, మాది నేను సరైన వాడిని కాదు. పోనీ ఏదో ఆడు చూశారు రొసరొసర రాలేరని నేను సరిపెట్టుకుని నేను బయటకు రాలేదు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు నన్ను రొసరొసగా చూశారు కదా, మళ్ళీ వాళ్ళు దానికి పశ్చాత్తాప పడేలాగా, మళ్ళీ వాళ్ళకి ఆ జ్వరం తగ్గేలాగా, పొగరు తగ్గే వరకు నేను విశ్రాంతి తీసుకున్నాను. ఏం భక్తులు కాదు జపం చేసుకోవడానికి రాజకీయ నాయకులు అంటున్నాను. అంటే ఆ రాజకీయం అనేది రజోగుణంలోంచే వస్తుంది. అంటే ఏంటి, మామూలుగా అనదు, మన ఇంటికి వచ్చిన వాళ్ళు మన ఇంటికి పిలిచినప్పుడు మనం చూపులో ఆదరణలో మాటలో తేడా ఉండక్కర్లేదు. అంటే ఈ మాట ఆయన ఎందుకు చెప్పాడంటే రాజకీయంలో విపరీతమైన రాగద్వేషాలు ఉంటాయి, ఇష్టాలు అయిష్టాలు అద్దులు మీరు ఉంటాయి. ఆయన అంటున్నాడు అవసరం వాళ్ళకి లేకపోవచ్చు, మాట ఆదరణకి మాటలో దరిద్రం ఎందుకు. నేను తక్కువ వాళ్ళు, మా వెనకాల 30 మంది పార్లమెంట్ మెంబర్లు ఉన్నారు. నా ఆయన ఏం తక్కువ కాదు, నా వెనకాల 30 మంది పార్లమెంట్ మెంబర్లు ఉన్నారు. అంటే ఈ విషయాలను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇష్టాయిష్టాలు బలీయంగా ఉన్నప్పుడు మనసుకి ఇంకా లోచూపు రాదు, ఆ రాగద్వేషాలు ఎక్కువగా ఉన్నప్పుడు మనసుకు లోచూపు రాదు. అంటే గౌతమ బుద్ధుడు చెప్పాడు, ఎవరింటికి వెళ్ళినా ఏ దేశం వెళ్ళినా ఏ గ్రామం వెళ్ళినా ఏముంది సృష్టిలో రాగద్వేషంలో తప్పించి అన్నాడు. ఇంట్లో 4 ఉంటే 4 పార్టీలు, ఇప్పుడు ఎవరింటికి వెళ్ళి మీరు చూడండి, ఆ ఇంట్లో 10 మంది ఉంటారనుకోండి 10 పార్టీ. మన మనసులో శాంతి లేదు, ఊళ్ళో శాంతి ఉండాలనుకుంటాం, దేశంలో శాంతి ఉంటారనుకుంటాం. మన మనసులో శాంతి లేనప్పుడు దేశంలో శాంతి ఎక్కడి నుంచి వస్తుంది మనకి? అంటే ఇక్కడ నీ హృదయంలో ఏదో ఉందని ఉంది కానీ నువ్వు లేదని నీకు అనిపిస్తుంది, నీ ఆలోచనలో పొరపాటు, అలవాట్లలో పొరపాటు. ఇంకోటి మనకు అలవాట్లు కనుక సరిగ్గా కరెక్ట్గా ఉంటే అది ఏమీ ఖర్చు ఉండదు. మనిషికి కావలసిన మినిమం ఏంటంటే పొట్ట, బట్ట, నీడ. పొట్ట, బట్ట, నీడ, ఈ మూడాటికి పెద్ద డబ్బు ఖర్చు అయిపోదు. అనవసర విషయానికి డబ్బు ఖర్చు పెట్టినప్పుడు ఎక్కువ అవుతుంది. ఈ పొట్టకి, బట్టకి, నీడకి పెద్ద డబ్బు ఖర్చు అవ్వదు, పెద్ద డబ్బు ఖర్చు అవ్వదు. కానీ మన చాలా మంది వాళ్ళ అలవాట్లకి డబ్బు పాడు చేసుకుంటాం. అదే పోర్చర్ కాదు, నీ ఇల్లు గొల్లవటానికి, నీ ఒళ్ళు గొల్లవటానికి కారణం ఈ అలవాట్లు యొక్క వేగం. నీ ఇల్లు గొల్లైనా నీ ఒళ్ళు గొల్లైనా నీ అలవాట్ల యొక్క వేగం. తర్వాత ఎప్పుడు కూడా సొంత బుద్ధి ఇడిచిపెట్టకూడదు. ఎవరైనా ఏదైనా మాట చెప్పినా మనం సొంతంగా ఆలోచించుకోవాలి. పరాయి బుద్ధి ప్రమాదం సొంత బుద్ధి మనల్ని సొంతపెడుతుంది. అంటే ఆలోచనలో పొరపాటు ఉండకూడదు, సంకల్పంలో పొరపాటు ఉండకూడదు, అలవాటుల్లో పొరపాటు ఉండకూడదు. ఫ్రీడమ్ ఫ్రమ్ డిజైర్, ఫ్రీడమ్ ఫ్రమ్ రాంగ్ థింకింగ్, ఫ్రీడమ్ ఫ్రమ్ రాంగ్ హ్యాబిట్స్. అది ఏమి లేదు. ఒక ధనవంతుడు ఇంకో ధనవంతుడైన వాడు కొంచెం సహాయం చేస్తున్నాడు అనుకుని మాట్లాడుతుంది. అది కమ్యూనిజం లేదు, సోషలిజం లేదు, అసలు గవర్నమెంటే అక్కర్లేదు. ఈ భారతదేశం కమ్యూనిజం లేదు, సోషలిజం లేదు, ఈ సోషలైజ్డ్ ఎకానమీ, ఈ కమ్యూనిస్ట్ ఎకానమీ ఇవన్నీ ఉడికి మాటలు ఆడంబరం. ఏమీ అక్కర్లేదు. ప్రజల చేత ఓట్లు వేయించుకోవడానికి మాటలు ఆడంబరం ఇవన్నీ ఏ ఎకానమీ అక్కర్లేదు. ఇండియాలో ఒక ధనవంతుడు ఒక పేదవాడికి ఏదైనా కొంచెం సహాయం చేస్తుంటే చాలు. అది ఏ రూపంలో అవ్వచ్చు, చదువుకునే పిల్లవాడు కావచ్చు, మరొక రకం అవ్వచ్చు, మరొక రకం అవ్వచ్చు, అది ఏ ఎకనమీ ఉనికి ఇవన్నీ మాటలు. సోషలైజ్డ్ ఎకనమీ, కమ్యూనిస్ట్ ఎకనమీ, అలవాట్లు పెంచేసుకుని అలవాట్లు పెంచేసుకుని మేము దరిద్రంతో బాధపడుతున్నామంటే ఏంటి దాని అర్థం ఏంటి? అసలు నెలకి 50,000 జీతం, నెలకి 50,000 రూపాయలు జీతం తెచ్చుకున్నవాడు అడుగు చిల్లర కొట్టులో బాకీ లేదు. నెలకి 50,000 రూపాయలు జీతం తెచ్చుకున్నావు కూడా ఈ మంచి నుండి పంచదార పెట్టుకుని చిల్లర కొట్టులో అందులో బాకీ పెడతాడు. ఈ డబ్బంతా ఏ సారాకు ప్యాకెట్లో ఖర్చు అయిపోయింది, ఏ సారా తాగేస్తాడు. చివరి వారంలో వాడు అప్పులు చేస్తూ ఉంటాడు. మళ్ళీ మొదటి వారంలో నీకు డబ్బు ఇస్తాను ఈ పంచదారకి మంచి నూనెకి బెల్లానికి. ఈ పరిస్థితి నా హృదయంలో ఏదో ఉందంటున్నారు అందరూనే, ఏదో ఉందని చెప్పుకోవడానికని శాస్త్రం చెప్తాను, అందరూ చెప్తున్నారు, గురువులు చెప్తున్నారు, ఏమిటో నాకు తెలియటం లేదు. ఏదో ఉందంటున్నారు నాకు తెలియటం లేదు. అంటే భగవాన్ ఏం చెప్తున్నారంటే అసలు నేను లోపల ఉన్న అసలు నేను నేను ఉన్నాను, నాకు అలాగాను ఇలాగ ఉన్నాను. నేను డబ్బునివాడని చెప్పదు, డబ్బు లేనివాడు. నేను గొప్పవాడని చెప్పదు, నేను తక్కువని. ఐఎమ్ సో అని చెప్పదు, ఐఎమ్ సో అని చెప్పదు. నేను అలా ఉన్నానని చెప్పదు, నేను ఇలా ఉన్నానని చెప్పదు. అసలు నేను నేను చచ్చిపోతున్నానని చెప్పదు, నేను పుట్టానని చెప్పదు. అసలు నేనికి దేనితోటి తదక్షం శరీరం తడకూడదు. అసలు నేనికి దేహం అక్కర్లేదు. శరీరం చనిపోయినప్పుడు కూడా ఏడ్చేది దొంగ నేను ఏది, నేను ఎలా ఉన్నాను, నేను ఎలా ఉన్నాను, నా పరిస్థితి చాలా బాగుంది, లేకపోతే నన్ను దురదృష్టం వెంటాడతాను, నాకు ఇలాగ ఉంది, ఎలాగ ఉంది, రాహుల్ కేతువుడికి జపం చేయించుకుంటే మంచిదేమవుతుంది, లేకపోతే నవగ్రహాల చుట్టూ తిరగాలేము. నేనే చెబుతా ఉంటే ఎవరైనా మా అమ్మాయికి పెళ్లి అవ్వటం ఆలస్యం అయితే చెబుతున్నాను, సుబ్రహ్మణ్య స్వామికి జపం చేసుకున్నాం, ఎవరైనా వచ్చి మా అమ్మాయికి ఇంకా పెళ్లి అవ్వగానే పెళ్ళి అని చెప్తున్నానంటే ఒకవేళ కుజి దోషం ఏదైనా ఉందేమో సుబ్రహ్మణ్యం లేకపోతే రాహుకి కేతుకి ఏదో జపం చేసుకున్నాం. సరే ఇప్పుడు నేను ఎలా ఉన్నానని చెప్పేది, ఇలాగ ఉన్నానని చెప్పేది, లేకపోతే మా అమ్మాయికి పెళ్ళి అవ్వటం లేదని చెప్పేది, ఆ విద్యానేమో మా అమ్మాయికి పెళ్ళి అవ్వదని చెప్తుంది, ఈ విద్యానేమో సుబ్రహ్మణ్య స్వామికి జపం చేసుకోమని చెబుతుంది. అదే మొత్తం మీద ఇవన్నీ ఫాల్స్ అయ్యి ఇవన్నీ కూడా మిద్య. నేను గొప్పవాణ్ణి, నేను తక్కువని, అక్కువాణి, ఇలాగా ఆ మతం, ఈ మతం, ఆ కులం, ఈ కులం, ఈ ప్రపంచం, ఇలా ప్రపంచం ఇలా ఉందని, లేకపోతే బాగుందని, బాగోలేదని ఇవన్నీ చెప్పేది మిద్యమే. అంటే దేహగత మేరే దేహగతమైన ఏంటది, దేహగతమైన నేను మనోగతమైన నేను. మనం ఏం చేస్తామంటే కొంతమంది దేహంతో తాదాత్యం ఉండదు, మనస్సుతో ఉంటుంది. దేహంతో తాదాత్యం ఎంత ప్రమాదం, మనస్సుతో తాదాత్యం కూడా అంతే ప్రమాదం. రెండు మనం కాదు కాబట్టి మనం కాని దానితో దేనితో తాదాత్యం ఉన్నా మళ్ళీ రాబోయే జన్మలో ఇందులోంచి విడదీసుకుంటూ రావాలి. అదే భగవాన్ చెప్పారు, దేహాత్మ బుద్ధి ఉన్న వాడికి కోటి జన్మలు ఎత్తినా కష్టాలు విడిచి పెట్టాం. దేహాత్మ బుద్ధి ఉన్నవాడు కోటి జన్మలు వచ్చినా వాడిని కష్టాలు విడిచిపెట్టాం. ఏదో రూపంలో కష్టం, దేహమే సత్యము, దేహమే ఆత్మ, దేహమే సరస్. ఏదో రోజున కాలిపోయి బూడిదైపోయి ఈ దేహమే నేననుకునే బుద్ధి ఉన్న వాడికి కోటి జన్మలు వచ్చిన వాడికి కష్టాలు తప్పు కష్టాలు నష్టాలు బాధలు భారాలు వెంటాడుతూ ఉంటాయి. ఈ జన్మలో కాదు, కోటి జన్మలో. అంటే ఉన్న వస్తువు ఉన్నట్టుగా వాడికి వ్యక్తం అవ్వాలి. వాడి దేహమే ఆత్మబుద్ధి కలిగించేశారు. కానీ దేహాన్ని అంటే ఏదైతే సత్యమో అది మనకు తెలియనంత కాలం అసత్యం సత్యం వలె కనిపిస్తుంది. ఏది ఆత్మ మనకు తెలియనప్పుడు ఆత్మ కాదు ఆత్మ వలె కనిపిస్తుంది. అంతకాలం మనకి జన్మ పరంపరలు వస్తూ ఉంటాయి, ప్రవాహంలో కొట్టుకుపోవడం. ఎవడో గురువు అనుగ్రహం దైవానుగ్రహం పొందిన వాడు ఒడ్డుకు వస్తాడు, కానీ అది ఒడ్డుకు వచ్చే అవకాశం. ఎవడో డివైన్ ఇంటర్ఫీరెన్స్ వస్తుంది వాడు ఒడ్డుకు వస్తాడు, రాదు వచ్చే అవకాశం లేదు. అంటే ఏడ పచ్చగా ఉండి రేపు ఎండిపోయే విషయాల గురించి ఎవరు గర్వం తెచ్చుకోవద్దు. చివరికి ఈ పచ్చగా ఉన్నది ఎండిపోతుంది, మన శరీరం చనిపోయాక మన జీవుడు కూడా గర్వం వస్తుంది, కూడా ఆ ఈగో సెన్స్ కూడా వచ్చేస్తుంది, ఆ ప్రైడ్ కూడా వచ్చేస్తుంది. లోపల అసలు ఒక నిజం ఉంది, ఒక నిజం ఉంది, నేను అలా ఉన్నాను ఇలా ఉన్నాను అనదు. వారు ఎలా ఉన్నారో అలా ఉంటారు. ఆ నిజమే నేను ఎలా ఉంటారు, వారు ఎలా ఉన్నారో అలాగుంటారు. కానీ నేను అలాగున్నాను ఇలాగున్నాను అనదు. వారు దేనితోటి తాదాత్యం పొందరు. వారు దేనితోటి తాదా అంతటా ఉంటారు, అంతటా ఉంటారు, కానీ దేనితోటి వారికి తాదాత్యం ఉండదు. అది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మనకు ఉన్న వస్తువు ఉన్నట్టు వ్యక్తమయ్యే వరకు దేహాన్ని ఆత్మనుకుంటాం, లేకపోతే ఇంకోటి ఆత్మ అనుకుంటాం. ఆత్మ సత్యం వ్యక్తమయ్యే సత్యం వ్యక్తమయ్యే వరకు సత్యం కానిది సత్యం అనుకుంటాం. ఆత్మ వ్యక్తమయ్యే వరకు ఆత్మ కాని కానీ ఆత్మ తాడు తాడుగా కనిపించే వరకు తాడును పాము అనుకు. గురువంటే నీ హృదయంలో ఉన్న వస్తువుని తీసుకొచ్చే అక్కడ బయట నీ హృదయంలో సహజంగా ఉన్న వస్తువునే నార్మల్గా న్యాచురల్గా ఉన్న వస్తువు నీకు వ్యక్తపరుస్తుంది. అదే గురువు చూసి అదే గురువు అనుగ్రహం అతి బలీయమైనది. గురువు అనుగ్రహం అతి బలీయమైనది. గురువు దయ లేకుండా ఆత్మజ్ఞానం వచ్చే ప్రశ్నలే. మనకు ఆత్మగా ఉన్నవాడు కూడా గురువే. ఇంకోటి మీరు గురువుని ప్రేమిస్తున్నారంటే ఎవరినో ప్రేమిస్తున్నారనుకోకండి. మీ హృదయంలో వస్తువుని మీరు ప్రేమించుకుంటున్నారు. ప్రతి మనిషికి కూడా మీరు అనుకుంటారు మీ అమ్మాయి అంటే మీకు బాగా ఇష్టం. అది నిజం కాదు. మీరంటే మీరంటే మీకు ఎక్కువ మీరు మీరు అనుకోవచ్చు మీ అమ్మాయి అంటే మీకు ఎక్కువ ఇష్టం అని అర్థమవుతుందా? కానీ అది నిజం కాదు. మీరనుకుంటేనే మీరంటే మీకు ఎక్కువ ఇష్టం కాబట్టి మీ అమ్మాయి మీకు ఇష్టం కానీ లేకపోతే మీకు మీరంటే మీకు ఎక్కువ ఇష్టం. ప్రతి మనిషికి తానంటేనే తన ఎక్కువ ఇష్టం. ఏం చెట్ట ఆ లోపల తనలో ఉన్నది తనలో ఉన్నది ఒకటే నిజం. తనంటే తనకి ఎక్కువ ఎందుకు ఇష్టం అంటే తన ఆత్మగా ఉన్నాడు. కానీ తన ఆత్మయ్య ఉన్నాడు కాబట్టి తనంటే తన ఎక్కువ ఇష్టం. ఒక ఇతరుని ఎవరైనా నీవు ప్రేమిస్తున్నట్టు కనిపించినా అది నీ కోసం ప్రేమిస్తున్నా కానీ వాళ్ళ కోసం జ్ఞాపకం పెట్టుకోండి. ఈ ప్రేమలు నిజం కాదు. ఇతరులను ఎవరైనా మీరు ప్రేమిస్తున్నారనుకోండి అనుకోండి, ఒక జ్ఞాని తప్పించి ఎవడు ప్రేమించలేడు. ప్రేమించడం సాధ్యమే కాదు. జ్ఞాని కాని వాడు ప్రేమించలేడు. జ్ఞాని కాని వాడిలోంచి శాంతి తరంగాలు కాంతి తరంగాలు రానే రావు. అసలు జ్ఞాని కాని వాడు దయ చూపించలేడు. ఒక చూపించినది వ్యాపారం. జ్ఞాని కానివాడు ఎక్కడైనా దయ చూపించినది వ్యాపారం. ఈ మధ్యన ఎవరు అంటున్నారు ఏదో పలానా చోట 50 లక్షలు ఉపకారం చేశారని ఆ ఊళ్ళో నాకు ఎవడో ఓటే లేదని ఓడిపోయిన వాడు బాధపడుతున్నాడు. అనవసరంగా 50 లక్షలు ఆ ఊరికి ఉపకారం నిజంగా చేయలేదంటే చేశాడు 50 లక్షలు. ఎందుకు చేశాడు? ఊళ్ళో అందరూ ఓట్లు వేస్తారని చేశాడు. తర్వాత ఎవడేయలేదు ఆ ఊళ్ళోనే. నేను ఎక్కడైతే 50 లక్షలు ఖర్చు పెట్టినా అక్కడ నాకు తక్కువ ఓట్లు వచ్చినాయి, ఇప్పుడు 4 ఖర్చుకుంటున్నానని చెప్పాడు. అది రాజకీయాల్లో బిజినెస్ ఎవరికి? ఒక జ్ఞాని కానివాడు ప్రేమించలేడు. జ్ఞాని కానివాడు దయచు. అది అసాధ్యం. మన అజ్ఞానంలో ఉండి, చీకట్లో ఉండి, అవిద్యలో ఉండి, అంధకారంలో ఉండి మనం ఏదో ప్రేమిస్తున్నావు అనుకోండి, ప్రేమించలేము. అయితే ఇప్పుడు నువ్వేది ఇప్పుడు ఏదైతే నువ్వు మన అందరం నేను అంటాం. మన అందరం నేను అంటాం. పైగా దేహం చనిపోయినప్పుడు ఏడుస్తాం అందరం. దేహం చనిపోయినప్పుడు ఏడుస్తాం. దేహం చనిపోయినప్పుడు ఏడుస్తాం కదా. ఈ దేహం ఎంతమందిని పట్టుకు తిట్టింది? ఈ దేహం ఎవరికైనా ఉపకారం చేయలేదా? ఎవరికైనా ఉపకారం చేసిందండి. దేహం ఎవరికి ఉపకారం చేయలేదు. ఇంకా రోజు తిట్టడం పని, ఆన్లైన్ తిట్టడం పని. ఈ దేహం ఏమైనా సాధి మంచి చేసిందంటే మంచి చేయలేదు. ఏమండి ఇప్పుడు ఈ దేహం ఏమైనా చేసిందంటే రోడ్డు మీద దుమ్మంతా రాసుకుని మొఖానికి రాసుకుంది. ఈ దేహం చస్తాండి. దీనికోసం పైగా ఏడుపు కూడా ఎందుకండి? పైగా ఏడుప బతికున్నంతకాలం మట్టి మనస్సుకి మట్టి పూసుకోవడం, దేహానికి మట్టి పూసుకోవడం, కనిపించిన దారిపోయి ఉన్నాలో తిట్టడం. అయితే ఈ దేహం చస్తాంటే సంతోషించడానికి ఏడవటం ఎందుకండి? ఎందుకు బతికరాని? ఈ దేహం ఎవరికైనా ఉపయోగపడిందా లోకానికి వచ్చాక? ఎవరికి ఒక మాట సాయం ఏం చేసింది? ఈ దేహం ఎవరికి మాట సాయం చేయలేదు. ఎవరిని ప్రేమించలేసరికి అది ద్వేషించింది. ఈ దేహం చచ్చిపోతే ఏడుప ఎందుకండి? ఎందుకు ఏడవటం ఎందుకు? మంచి చేసిందే. అయ్యో మంచి చేసింది దేహం, ఇంకా బతుకుంటే మంచి చేద్దాం, అప్పుడే చచ్చిపోతాం అని ఏడిస్తే పర్వాలేదు. కబీర్ అన్నాడండి. కబీర్ అని కబీర్ అంటే నాకు బాగా ఇష్టం. అది నిజం సత్యమో అసత్యమో నాకు తెలియదు కానండి, నాకు తెలియదు కానీ షిరిడి సాయిబాబు నా పూర్వజన్మలో కబీర్ని అన్నాడు. మరి సత్యమో అసత్యమో నాకు. షిరిడి సాయిబాబు ఏమన్నాడంటే నాకు ఇంత ముందు జన్మలో నేను కబీర్గా ఉన్నానని చెప్పి. కబీర్ కాశీలో ఉండేవాడు. కబీర్ ఏమో ముస్లిం ఉండే హిందువుల దగ్గర మంత్రం పుచ్చుకుని రామనామం చేశాడు. కబీర్ అన్నాడండి ఆ దేహానికి చావు వచ్చే రోజు వచ్చేస్తుంది. కబీర్ అన్నాడు ఓ పరమేశ్వరుడా, ఓ సర్వేశ్వరుడా, ఓ ప్రభువా, అల్లా మాలిక్ అల్లా మాలిక్ వల్లా, ఓ ప్రభువా, యజమాన, ఓ సర్వేశ్వరుడా, ఓ ప్రభువా, నువ్వు ఈ దేహాన్ని ఎంత శుభ్రంగా పరిశుద్ధంగా ఇచ్చావో. ఈ దేహాన్ని నేనేం పాడు చేయలేదు. ఈ దేహంతో ఏమి చెడ్డ చేయలేదు. అంత పరిశుద్ధంగా నీ దేహాన్ని నీకు ఇచ్చేస్తాను. మన దేహం మంచి చేయలేదు కదా, చెడ్డ చేసినందుకు ఏడిపో. మళ్ళీ పోయితే పోయింది, ఇది పోతుంది కానీ సంతోషించడం మనసు ఏడిప. కబీర్ అన్నాడు తన దేహం పోయే రోజుని, ఓ ప్రభువా నాకు ఈ దేహాన్ని ఇచ్చావు, నువ్వే ఇచ్చావు, నేను ఈ దేహాన్ని ఏం పాడు చేయలేదు. నేను ఈ దేహాన్ని చేస్తే మంచి చేశాను, మంచి మాట్లాడాను, మంచి ఆలోచనతోటి దేహాన్ని నడిపాను, చెడ్డ ఆలోచనతోటి చెడ్డ సంకల్పాలతో నడలేదు. నువ్వు మల్లెపూలు ఈ దేహం అనే మల్లెపూలు ఎంత తెల్లగా ఇచ్చావో అంత తెల్లగా నుంచి దీనికి మసి రాయకుండా ఓ యజమానం అలా ఈ దేహాన్ని తిరిగి నీకు ఇచ్చేస్తాను, తీసేసుకో. ఇంకే నువ్వు ఎంత శుభ్రంగా నాకు ఈ దేహాన్ని ఇచ్చావో, ఎంత శుభ్రంగా ఈ దేహాన్ని ఇచ్చావు. కొంతమంది అండి అప్పు పట్టుకెళ్తే ఎవరన్నా ఒక 100 రూపాయలు అప్పు పట్టుకెళ్ళారనుకోండి, కొంతమంది 2 గంటలు తెలియకుండా మళ్ళీ ఎంత ఎంత ప్రేమగా పట్టుకెళ్ళా, అంత ప్రేమగా తెచ్చి. ఆ ఇస్లాం మతంలో ఏమంటారంటే అండి, నీకు ఎప్పుడైనా 10 రూపాయలు ఉంటే అప్పు ఇవ్వచ్చును కానీ వడ్డీ పిచ్చుకోవద్దు అని చెప్తారు ఇస్లాం మతం. నీకు ఎప్పుడైనా 10 రూపాయలు ఉంటే అప్పు ఇవ్వండి, ఇవ్వగలిగితే ఇవ్వండి కానీ వడ్డీ పిచ్చుకోవద్దు అని మన మతంలో కాదు ఇస్లాం మతంలో చెప్తారు. నేను ఒకరిని అన్నానండి, పోనీ వడ్డీ పుచ్చుకుంటే నష్టం ఏంటని ఆ ఇస్లాం మతం అని అడిగాను. వాళ్ళు ఖురాన్లో ఏమని ఉండటండి, వడ్డీ పుచ్చుకునే వాళ్ళందరినీ చచ్చిపోయాకండి బండ బండ రాళ్ళు తెచ్చి నోట్లో పెట్టి నింగమంటారు. అదేంటండి ఇంత రాళ్ళు నేను అంగల్ అంటే మరి వడ్డీ డబ్బులు ఎలా మింగావని అడుగుతాడు. దేవుడు వడ్డీ డబ్బులు మింగినాడు, ఈ రాళ్ళు మింగలేవో మింగి మింగి అంటే అక్కడ రక్తం వచ్చేస్తుంది, ఏడుపు వచ్చేస్తుందండి. మరి వడ్డీ డబ్బులు ఎలా మింగినప్పుడు, వడ్డీ డబ్బులు మింగావు కదా, ఈ రాళ్ళు కూడా మింగిన బలవంతాన్ని గెంటేస్తాడు, అట్లా రక్తాలు కడిపి ఏడుస్తా కూర్చుంటాం. వడ్డీ డబ్బులు మింగినప్పుడు ఈ రాళ్ళు మింగటం మింగలేవా అంటారు. ఇది మన హిందూ మతం చెప్పింది కదా, ఇస్లాం ఇస్లాం మతంలో చెప్పింది వడ్డీ డబ్బులు బాగానే మింగావు, ఈ రాళ్ళు కూడా మింగని. ఇది మన మతం అనుకుంటున్నారు ఇస్లాం మతంలో చెప్పి. ఇప్పుడు ఇది కబీర్ ఏమన్నాడండి, నాకు మనసు ఇచ్చావు, శరీరాన్ని ఇచ్చావు, ఇంద్రియాలను ఇచ్చావు, ఇంద్రియాలను పాడు చేయలేదు, మనసును పాడు చేయలేదు, దేహాన్ని నువ్వు ఇచ్చినప్పుడు ఎంత తెల్లగా ఈ దేహం ఉందో, నువ్వు ఇచ్చినప్పుడు ఎంత తెల్లగా ఉందో మనస్సు, ఇంద్రియాలు ఎంత తెల్లగా ఉన్నాయో, ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో, అంత మసి చేయకుండా దీనికి భూమి దంపించకుండా ఓ అల్లా ఈ దేహాన్ని మళ్ళీ నీకు తిరిగి ఇచ్చేస్తున్నాను. నీదే కదా, నేను నాదైతుంది కదా నేను అడవటానికి, నీదే నీ మనసు నీకు ఇచ్చేస్తున్నాను, నీ దేహాన్ని నీకు ఇచ్చేస్తున్నాను, మసి చేయలేదు, పాడు చేయలేదు, ఈ మనసును దుర్వినియోగం చేయలేదు, ఈ దేహాన్ని దుర్వినియోగం చేయలేదు, ఇంద్రియాన్ని దుర్వినియోగం చేయలేదు, నీవెంత స్వచ్ఛంగా నాకు అప్పు చెప్పావో అంత స్వచ్ఛంగా నీ నీకు ఇచ్చేస్తున్నాను అలా అని అడుగుతాడు. దేహంతో ఈ దేహంతో ఒక మంచి మనం పని చేయలేదు, ఒక మంచి మాట మాట్లాడలేదు, మంచి దేహాన్ని తాగుస్తే ఏడిపోవటండి. మళ్ళీ నీ దేహాన్ని నీ దేహాన్ని నువ్వు పుచ్చేసుకుంటే నాకు ఏడిపించుకున్నాడని కబీర్. అది కానీ కొంతమంది 100 రూపాయలు పట్టుకెళ్తారనుకోండి, ఎవరికి తెలియకుండా 2 గంటలు తెలియకుండా 100 రూపాయలు పట్టుకొచ్చి ఇచ్చేస్తారు, కానీ మీరు నాకు 100 రూపాయలు ఇచ్చారు, 100 రూపాయలు మీరు పుచ్చేసుకోండి అని మధ్య వచ్చేత కూడా పంపరు. మళ్ళీ అది తెలుస్తున్నాయి, వాళ్ళే పట్టుకెళ్ళి 100 రూపాయలు ఇచ్చేస్తారు. అలా నాకు ఎంత పవిత్రంగా నువ్వు ఇచ్చావు, మళ్ళీ నువ్వు ఎంత జాగ్రత్తగా ఇచ్చావు అంత జాగ్రత్తగా నీది నాకెందుకు నీది నీకు ఇచ్చేస్తున్నావు. వాళ్ళ దానికి ఇచ్చేప్పుడు మనం ఏదో ఎవరి దగ్గర మనం 100 రూపాయలు తెచ్చుకున్నాం, వాళ్ళ 100 రూపాయలు వాళ్ళకి ఇచ్చేసి సంతోషంగా రావాలి కానీ ఏడుచు రావటం ఏంటి? అలాగే నీ దేహాన్ని నీకు ఇచ్చేస్తున్నాను, నువ్వు ఇచ్చిందే కదా నాకెక్కడ వస్తున్నాయి, నువ్వు ఇవ్వకపోతేనే ఈ కాళీ చేతులు నువ్వు ఇస్తే నాకు వచ్చినాయి కానీ నువ్వు ఇవ్వకపోతే నాకెక్కడ వచ్చినాయి? నీ నీకు ఇచ్చేస్తాను, నాదైతే కదా నీది నీకు ఇచ్చేసినప్పుడు నాకేడు పెంచుకు సంతోషం నీకు ఇచ్చేస్తున్నా అన్నాడు కబీర్. అది ఖాళీ చేతులు ఎవరి, నాయే నీయే, నువ్వు ఇస్తే నాకు వచ్చిందా, నువ్వు ఇవ్వకుండా నాకు వచ్చిందా అని చేసి ఇప్పుడు మనం నేను అలా చేశాను, అది సాధించాను, ఇది సాధించాను అనుకోకండి. మనకి జన్మలు వస్తాయేమో అని ఒకరిని ఏది అడగక్కర్లేదు, శాస్త్రం చదవక్కర్లేదు. కర్తృత్వం ఉంటే నేను అది సాధించాను, ఇది సాధించాను, అది చేశాను, ఇది చేశాను అనుకున్నాడు ప్రతి వాడికి జన్మ. కర్తృత్వం ఉన్నవాడిని జన్మ విడిచిపెట్టదు, కర్తృత్వం ఉన్నవాడిని దుఃఖం విడిచిపెట్టదు, కర్తృత్వం ఉన్నవాడిని అశాంతి విడిచిపెట్టదు. ఆ కర్తృత్వానికి మరొక పేరు అహంకరణ. అహం మృత్యు వేరు, అహంకరణ వేరు. అహం మృత్యము మనస్సు, అహం స్ఫురణ చైతన్యం, అహం వృత్తి బుడగ, అహం స్ఫురణ సముద్రం, అహం వృత్తి బుడగ, అహం స్ఫురణ సముద్రం. అహం స్ఫురణ లేకుండా అహం వృత్తి ఉండలేదు, అహం వృత్తి లేకుండా అహం స్ఫురణ ఉండకూడదు. అంటే అహం వృత్తిని అహం స్ఫురణలో కలపటమే ఈ వస్తువు. నీవు ఇచ్చినప్పుడు ఎంత తెల్లగా ఉందో అంత తెల్లగా నీకు ఇచ్చేస్తున్నాను, కొంచెం కూడా పాడు చేయలేదు కానీ దీనేమి దుర్వినియోగం చేయలేదు. కొంతమంది ఎంత మంచి వాళ్ళు అంటారంటే, మనం 100 రూపాయల కాగితం పాత కాగితం ఇచ్చినాం, మళ్ళీ మనకి తిరిగి వచ్చినాం కొత్త కాగితం తెచ్చి అదే కబీర్ అలా ఉపయోగించాను, నది నీకు ఇచ్చేస్తున్నాను తీసే, నాదైతే కదా నేను ఎందుకు ఏడవటం, ఇది ఎంత నాదే ఎవటానికి, నాదైతే కదా నేను నీకు ఇచ్చే, రేపు నాకేడిపెందుకు. అంటే నకిలీ నేను తెలుసుకుంటావు, ఈ నకిలీ నేనే ఇప్పుడు నేనని ఏదో గొప్ప నేను, అప్పుడు అందరూ నేను నేను అంటున్నాను, ఏదో గొప్ప నేను అనుకోండి, ఇది దొంగ నేను, నకిలీ నేను, బాడీ బాండ్ అయ్యి ఫాల్స్ అయ్యి ఆర్టిఫిషియల్ అయ్యి. కొంతమంది అంటా ఉంటారు తలంపులు ఎక్కువ వచ్చేస్తున్నాయని దుఃఖం వచ్చేస్తాను. తలంపులు దేహమే నేను అనే తలంపే, దేహము నేననే తలంపే మొదటి తలంపు. ఆ మొదటి తలంపులోంచే ప్రథమ తలంపులోంచి ఇతర తలంపులు వస్తాయి. నీకు దేహము నేననే తలంపులు అని చెప్పి తలంపు రాదు, తలంపులు వస్తూ ఉంటాయి. ఆ దేహం అనే నేననే తలంపు ఆ రూట్ తట్ నశిస్తే మిగతా తలంపులు రావు. అంటే చెట్టు మొదలు తీసేస్తే ఇంకా చెట్టు ఏముంటాయి, ఆకులు కొంతకాలానికి ఎండిపోతాయి. ఆకలి ఎండిపోయినా మొదలు ఉందనుకోండి, మళ్ళీ వర్షం కురిస్తే చిగురిస్తుంది. ఆ దేహగతమైనే మొదటి తలంపు, అందులోంచి ఇతర తలంపులు వస్తాయి. మీకు ఏదైనా దుఃఖం వస్తామనుకోండి, మీకు ఏదైనా చెడు తలంపులు వస్తున్నాయనుకోండి, దుఃఖం వస్తామనుకోండి, అశాంత భయము ఒక తలంపు, కోరిక ఒక తలంపు, కోపము ఒక తలంపు, పుట్టిక ఒక తలంపు, చావు ఒక తలంపు, కులము ఒక తలంపు, మతము ఒక తలంపు, ఎక్కువ తక్కువ ఒక తలంపు. వీడు దరిద్రుడు, వాడు ధనవంతుడు, వీడు చదువుకున్నవాడు, వాడు చదువు లేని వాడు, ఇవన్నీ తలంపులే. ఎవ్రీథింగ్ ఇస్తారు. ఎక్సెప్ట్ ఎక్సెప్ట్ బ్రహ్మం, ఎక్సెప్ట్ రియాలిటీ, ఎక్సెప్ట్ అల్టిమేట్, ఎక్సెప్ట్ అల్టిమేట్లీ ఎవ్రీథింగ్ ఈజ్ క్రియేటెడ్ బై ది మైండ్, బై ది మైండ్ ఫర్ ది మైండ్. నలుపు కూడా చేయకుండా నేను దీనికి ఇచ్చేస్తున్నాను నడుతుంది. ఏమి నీ ఆస్తిని ఏమి పాడు చేయలేదు, నీకు ఇచ్చేస్తున్నాను స్వాధీనం చేసి. నీ ప్రాపర్టీని ఏమి పాడు చేయలేదు. నేను ఈ దేహాన్ని ఎంత స్వచ్ఛంగా నువ్వు ఇచ్చావో, ఇంద్రియాలు ఎంత స్వచ్ఛంగా, ఎంత నువ్వు ఇచ్చినప్పుడు ఎంత తెలుపుతోటున్నాయి, ఈ మనస్సు ఎంత తెల్లగా ఉందో, తెలుపు సత్వగుణాన్ని గుర్తు. ఈ నువ్వు నీ నా మనస్సు నువ్వు ఇచ్చినప్పుడు ఎంత స్వచ్ఛమైన మనస్సు, ఎంత తెల్లటి మనస్సు నాకు ఇచ్చావో, ఆ మనస్సును కొంచెం కూడా నలుపు చేయకుండా 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఈ భూమి మీద నివసించినా నువ్వు ఇచ్చిన మనస్సును మటుకి నలుపు చేయకుండా నీ మనస్సును నీకు ఇచ్చేస్తున్నాను అలా అంచేత. ఏదైతే ఇప్పుడు మన ఆత్మజ్ఞానానికి ఎవరు అడ్డు రావట్లేదు. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు నేను నేను అంటున్నావా, నేనే నీకు అడ్డేస్తాను. ఎవరు ఇతరులు అడ్డు రావట్లేదు, నీ మనస్సే నీకు అడ్డేస్తాను, నీ రజోగుణం నీకు అడ్డేస్తాను. ఏదైతే నేను అంటే ఏమిటి, మనం కొన్ని చేయండి, ఈ నేను ఎలా ఉంటుందంటండి, ఇప్పుడు మనం నేను ఆ నేనుని మనం ఎక్కువ వాడుకో, మన మాటలో దాన్ని కలగం చేసుకున్నాం, మన మాటలో దాన్ని కలం చేసుకునే ఒకడు, మన చేతలు దాన్ని కలం చేసుకు. లోకంలోనే ఈ సంఘటన జరుగుతుందంటే ప్రతిదాన్ని మనసులో మోయకూడదు, మనసులోకి రానివ్వకూడదు. ఏది లోకం, ఇది లోకం అంటే కుక్కతోకలాంటిది. అది ఏదో గొడవలు జరుగుతూ ఉంటాయి, అన్నీ మన మనసులోకి రానివ్వకూడదు. మనం వచ్చిన పని అంటే పెర్ఫెక్ట్గా భగవంతుడికి చెప్పిన వాక్యాన్ని అనుసరించి మనం జీవించి బయటకు పోవచ్చు. అది ఈ నేనే నాకు అడ్డు వస్తుంది అంటే నీకెవరో అడ్డు రావటం లేదు, ఎవరో అడ్డు రావటం లేదు. అసలు ఇంకోటి యోగం అంటే భక్తి యోగం, ధ్యాన యోగం, కర్మ యోగం, జ్ఞాన యోగం, అంటే ఈ యోగాలన్నీ గీతలో చెప్పాడు. యోగం అంటే మనస్సును తీసుకెళ్ళి చైతన్య మనస్సును తీసుకెళ్ళి భగవంతుని ఐక్యం చైతన్యం యోగం. యువన ఐట్ మనం ఏం చేస్తున్నాం, ఈ మనస్సును తీసుకెళ్ళి భగవంతుని ఐక్యం చేయటం మానేసి భగవంతుడికి మనస్సును దూరం చేస్తున్నాం. ఏ దేహాన్ని ఆధారం చేసుకుని ఈ మనస్సును మనం దూరం చేస్తున్నామో భగవంతుడికి, ఆ దేహం చచ్చిపోతే పైగా ఏడుపు కూడానే. మనస్సును భగవంతుడిలో ఐక్యం చేయడానికి మనం ప్రయత్నం చేసిన అడ్డొచ్చింది మన దేహమే. అయితే దేహంతో తాదాత్యం పొంది ఉంటుంది మనస్సు, ఆ దేహంతో తాదాత్యం తగ్గిస్తేనే కానీ భగవంతుడికి ఐక్యం చేయలేము. ఇప్పుడు ఒకటి, మీరు ఇంటికి వెళ్ళిపోయిన ప్రశాంతంగా కూర్చోండి, క్వాయిట్గా కూల్గా కూర్చోండి, అమ్మగా కూర్చోండి, ఏమి చేయకండి ప్రశాంతం. డు నాట్ మెడిటేట్, డు నాట్ ఇమాజిన్, డు నాట్ అనలైజ్, ప్రశాంతంగా కూర్చోండి. ఊరికే కష్టపడి ఒళ్ళంత బాడీ చేసేసుకోకండి ప్రశాంతంగా. మీకు ఏదైనా తలంపులు వస్తున్నాయనుకోండి, ఏదైనా తలంపు వస్తామనుకోండి, ఇంటికి వెళ్ళి కూర్చున్నాక మీరు ఈ తలంపు ఎందుకు వస్తుంది, ఎవరికి వస్తుంది నాకు, ఈ తలంపు వచ్చేది నేను ఎవరు, ఈ తలంపు వచ్చే అది దేహము, ఆ దేహంతో ప్రాధాత్యం పొందే నేటిలోంచే ఏ తలంపు అది భర్త. ఆ తలంపు వస్తేనే లోపల మనకు పాపం. ఏదైనా తలంపు వస్తామనుకోండి, లోపల ఏదైనా దోషం ఉన్నప్పుడు ఆ తలంపు వస్తుంది. తలంపు లేదు, ఆ పెంట మీద ఏదైనా చెడ్డ ఉన్నప్పుడే వాసన వస్తుంది, ఆ పెంట మీద చెడ్డ ఏం లేనప్పుడు వాసన ఇది భర్త. విషయాలు తీసేది అసలు భగవంతుని వేరు నేను వేరు, భగవంతుని నన్ను వేరు చేసే తలంపు కూడా పాపం. పాపం వల్ల తలంపు వస్తుంది మనకి. ఇప్పుడు మనం అందరం భగవంతుల్లోనే ఉన్నాం, మనం ఎక్కడో బయట లేము, ఆయన కాదని మనం ఏమి చేయలేము, ఆయనలోనే ఉన్నాం మనం. అయితే దాని తాలూకు ఎరుక లేదు, దాని తాలూకు గుర్తింపు లేదు. అంటే ఇప్పుడు నువ్వేదైతే నేను, నీ లోపల జ్ఞాన సముద్రం ఉంది, లోపల కాంతి సముద్రం ఉంది, లోపల ఆనంద సముద్రం ఉంది, నీ హృదయంలో ఉంది. హృదయంలోనే సూర్యమండలం ఉంది, సూర్యమండలం నీ హృదయంలో ఉంది, గురువు లోపల ఉన్నాడు, అల్లా లోపల ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు, ప్రభువు ఉన్నాడు, యజమాని ఉన్నాడు, నీ భర్త నీ హృదయంలోనే ఉన్నాడు, నీ యజమాని నీ హృదయంలోనే ఉన్నాడు అయ్యా, నీ గురువు కూడా నీ హృదయంలో ఉన్నాడు, ఈశ్వరుడు నీ హృదయంలో ఉన్నాడు, అంతా హృదయంలో, ఆ హృదయంలో నువ్వు, ఆ హృదయంలో అంతా హృదయంలో ఉంది. నీ హృదయంలో ఉన్న ఆ జ్ఞాన సముద్రంలో, ఆనంద సముద్రంలో అటు ఇటు ఊగిసలాటానికి ఎవరు అడ్డు వస్తున్నారు, ఎవరు అడ్డు రావటం లేదు. ఈ నువ్వు ఏదైతే నేను నేను అంటున్నావు, ఆ నేనే అడ్డు వస్తాను. దాన్ని తీసో పక్కన పెట్టాను, దాన్ని ముస్తాబు చేయకు. దాన్ని ఆ దొంగ నేనని ముస్తాబు చేసిన ఈ శరీరాన్ని చచ్చిపోతే పైగా ఏడుపా. దీని గొడవ ఎదిరిపోయిందని సంతోషించడం మానేసి ఏడుపా. చచ్చిపోయినప్పుడు అందరూ ఏడుస్తారు. డాక్టర్ గారితో చెప్తారు ఇంకో ఏదైనా ఇంకో సంవత్సరం ఉండేలా చూడము. అది కదయ్యా, నీకు కాళ్ళు సరిగ్గా నడవలేకపోతున్నావు, బాత్రూమ్కి వెళ్ళి వెళ్ళలేకపోతున్నావు నువ్వు, పోనీ చచ్చిపోతే నష్టం ఏంటంటే డాక్టర్ గారు అంటారు. నీ ఏదో సంవత్సరం అలా కావడానికి కాళ్ళు లేనివాడు చేతులు లేనాడు ఇంకో సంవత్సరం ఉండ, కళ్ళు లేవు కాళ్ళు లేవు చేతులు లేవు, చెవులు వినపడవు కళ్ళు కనపడవు కాళ్ళు నడవవు చేతులు పని చేయలేవు, ఎవరి మీద ఆధారపడి బతకాలి, ఇంకో సంవత్సరం వాడు కాలక్షేపం చేస్తే బాగుంటుంది. ఏం చేసేది దేహం నేననే బుద్ధి అంటే దేహం లేకపోతే నేను ఉండనని కోను, ఆ దేహం లేకపోతే నేను ఉండననే బుద్ధి వల్ల వాడికి భయం వేస్తాయి. దేహం లేకపోయినా మనం ఉంటాం ఉంటాం, కానీ ఉండమని అనుకుంటాం, ఉండమని అనుకునే తలంపు వల్ల మనకు భయం కలుగుతుంది. అది వేరు భావంలోంచే సెపరేట్నెస్, సెపరేట్నెస్ నుంచే వేరు భావంలోంచే మనకు భయం కలుగుతుంది. భయం కూడా ఒక తలంపు, భయం కూడా ఒక తలంపు. అంటే నీ నీ లోపలన్న ఆనందంలో ఊగిసలాడటానికి, బ్రహ్మానందంలో ఊగిసలాడటానికి నువ్వేదైతే నేను నేననుకుంటున్నావో ఆ నేనే అడ్డస్తాను. దాని చేత దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించి దాన్ని ముస్తాబు చేయొద్దు, దాన్ని ముస్తాబు చేయొద్దు. దానికి మీ శరీరానికి సరిపడే అన్నం పెట్టుకోండి, కానీ దీనికి అన్నం పెట్టద్దు. ఈ దొంగలేనికి అన్నం పెట్టకండి. దొంగలేనికి అన్నం పెడితే ఎలాగంటే మిమ్మల్ని ఎవరైనా తిరుగుతారనుకోండి మీకు దుఃఖం వచ్చేస్తుంది, దానికి అన్నం వెళ్ళిపోతుంది. మిమ్మల్ని ఏమైనా స్తోత్రం చేస్తారనుకోండి మీకేమొస్తుంది, మీరు ఏమైనా స్వాత్రం చేస్తే సంతోషం వచ్చేస్తుంది. దొంగనే సరే, మీరు జయం వచ్చినప్పుడు ఒకలాగా, అపజయం వచ్చినప్పుడు ఒకలాగా, లాభం వచ్చినప్పుడు ఒకలాగా, నష్టం వచ్చినప్పుడు ఒకలాగా, మిమ్మల్ని అదృష్టం వెంటాడుతున్నప్పుడు ఒక రకంగా, దురదృష్టం వెంటాడుతున్నప్పుడు ఒక రకంగా ఉంటారనుకోండి, మీరు సమానంగా ఉండలేరు అనుకోండి, ఇదంతా దొంగనేనికి మ్యాచ్. ఇంకా మీకు అది అది జపం చేసిన పోవడం ధ్యానం. కీప్ దిస్ ఐ, కీప్ దిస్ ఐ, కీప్ ద ఐ, కీప్ ద మైండ్ ఇన్ ఇట్స్ నార్మల్ స్టేట్, ఇన్ ఇట్స్ న్యాచురల్ స్టేట్. వారి ఇంటికాడ వారి నుంచి, వారిని ఇంటికాడ వారి నుంచి. వీరు సింహాన్ని బోన్లో పెట్టారో ఉంచామనుకోండి, ఎంత ఎటువంటి క్రూర సింహాన్ని అడిగిపోండి. అలా నువ్వు ఉరవేములు అనేది ఉంచి, ఆ మన ఉరవేములో పెట్టి ఉంచే మనసు, మనసు అంటే దాన్ని ఏం చేయగలం, దాన్ని న్యాచురల్ స్టేట్లో దాన్ని ఉంచు, అది నెమ్మదిగా కరిగిపోయి కరిగిపోయి నెమ్మదిగా కరిగిపోతుంది, పలచబడిపోతుంది, దాని రూపం లేకుండా పోతుంది. ఏదైతే నీకు దుఃఖ కారణమో అది దాని హృదయంలో నిలబెట్టి ఉంచటం వల్ల, దాని స్వస్థానంలో ఉంచటం వల్ల, దాని నేటివ్ ప్లేస్లో దాని నేటివ్ ప్లేస్ ఎట్టుండదు, మనస్సుకి నేటివ్ ప్లేస్ హృదయం, నువ్వు అక్కడ ఉంచటం వల్ల నెమ్మదిగా అది పలచబడుతుంది, పలచబడితే రాలిపోతుంది నీ దుఃఖ కారణం. ఎంతకాలం అయితే నీలో దుఃఖ కారణం ఉందో అంతకాలం నీకు జన్మలు వస్తాయి. ఏం చేసి జన్మలు వస్తాయని శరీరం లేకపోతే ఎలా జోడిస్తాం మనం? మనం ఏడవాలంటే శరీరం రావాలి, అంటే ఏడవటానికి మళ్ళీ జన్మ వస్తుంది, మళ్ళీ శరీరం వస్తుంది, మరి శరీరం రాకపోతే ఎవరు ఏడుస్తారు? అయితే కాళిదాస ఏమన్నాడంటే అందరు పుట్టినప్పుడు ఏడుస్తూ పుడతారు, పుట్టాక ఏడుస్తారు అందరు, పుట్టాక అందరూ ఏడుస్తారు. అయితే పుట్టినప్పుడు ఏడ్చావు కాళిదాస ఏమంటా అంటే నీ జీవితాన్ని ఎలా సరిదిద్దుకుంటావంటే, పుట్టినవాడు ప్రతి వాడికి ఏదో రోజున చనిపోతాడు, ఒక రోజున పుట్టినవాడు మరొక రోజున చనిపోతాడు, కానీ దేవుడు తెలియకపోవచ్చు నీకు. ఆ చనిపోయే రోజున పుట్టినప్పుడు నువ్వు ఏడిస్తే పుట్టావు, చనిపోయినప్పుడు ఆనందం కనుక నువ్వు చనిపోతే నీకు పునర్జన్మ రాదు. వాడి కాళీకాయ దాసు, వాడి కాళిదాసు, వాడు ఏం దాసు, కీర్తి దాసుడు కాదు, ధనదాసుడు కాదు, కాళీదాసు, కాళీకి దాసుడు వాడు, వాడి కాళీదేవికి దాసుడు వాడు, అధికారానికి దాసుడు కాదు. షేక్స్పియర్ మాట కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి, వీఆర్ సచ్ స్టప్, వీఆర్ సచ్ స్టప్ మేడం, అవర్ లిటిల్ లైఫ్ ఇది రౌండ్ అండి. నీకు అదృష్టం ఎంత అన్నా, దురదృష్టం ఎంత అన్నా, రెండు స్వప్నం. ఒక రోజు నీకు బాగా వెళ్ళిపోతున్నా, రోజులు ఒకవేళ బాగా వెళ్ళకపోయినా అది కూడా స్వప్నం, డ్రీమ్ స్టప్. నీ హృదయంలో దాన్ని ఉంచు, నువ్వే పెద్ద ఏదో చేసేది, అది చేసేద్దాం ఇది చేసేద్దామని ఊరికే కంగారు పెట్టేసుకుని రోడ్డు మీద దిమ్మంతా రాసేసుకో. నీ మనసును హృదయంలో 2 నిమిషాలు ఉంచునంటే ఉంచటానికి ఆడు ప్రయత్నం చేయడు. కాశీ వెళ్ళమంటే వెళ్ళొచ్చాడు, ఇచ్చాడు, జేబులు డబ్బులు ఉన్నాయి, రైళ్ళు ఉన్నాయి, తీసుకెళ్ళి అక్కడ పడేస్తాడు, మరి అక్కడికి తీసుకొచ్చి అక్కడ మునిగేసి మన ఇక్కడ ఇంటికి వచ్చేస్తాడు. కదిరి అన్నాడు, మీరు మునిగేసి ఇంటికి వచ్చేస్తున్నారు, 24 గంటలు చేపలు అందులో ఉంటున్నారు, మీకు మోక్షం వచ్చేస్తున్నారు అడిగారు. మీరు కాశీ వెళ్ళి గంగా నదిలో మునిగి ఒక్కసారి మునిగి ఇంటికి వచ్చేసి మాకు మోక్షం వచ్చేస్తుంది, మోక్షం వచ్చేస్తుంది అంటున్నారు, మరి 24 గంటలు చేపలు ఎక్కడ ఉండాలి మీరు చూడగా, మరి మీరు మునిగి వచ్చేస్తే మోక్షం వచ్చేస్తే చేపలు మాట ఏంటన్నారు. అంటే నీవు నీవు నిజంగానే నీ నిజంగానే హృదయపూర్వకం అంటే నటన కోసం కాదు, నీ హృదయంలో నా ఆత్మ సామ్రాజ్యానికి నువ్వు అధిపతి అవ్వాలనుకుంటే ఆ దేహబుద్ధి నశించకుండా ఆత్మబుద్ధి రాదు, దేహబుద్ధి నశించకుండా ఆత్మబుద్ధి రాదు. నీకు ఆత్మబుద్ధి నిజంగా నువ్వు కోరుకున్న అబద్ధం అబద్ధంగా కాదు, ఆత్మబుద్ధి నిజంగా నువ్వు కోరుకుంటున్నావు అనుకో. ఆత్మబుద్ధి ఆత్మ చైతన్య అనుభవం, ఆ చైతన్యానికి తాలూకు, ఆ దైవం తాలూకు, ఈశ్వరుడు తాలూకు, ఆనందం తాలూకు, ఆ ఉన్న వస్తువు తాలూకు ఇరుక నీకు నిజంగా కావాలనుకుంటే దేహాభిమానం తగ్గించుకోవాలి, దేహబుద్ధి తగ్గించుకోవాలి. ఏదైతే నేను నేను అనుకుంటున్నావో ఆ నేను మాటలో కానీ చేతలో కానీ దాన్ని వ్యక్తం అవ్వకండి. రామకృష్ణ పరమహంస గారి దగ్గర ఒక అమ్మగారు వెళ్ళి కూర్చున్నారు, ఆవిడ కాశీలో ఓ రేవు కట్టించింది ఆవిడ, ఘాట్లు ఉండేవి కదా కాశీలో, చాలా ఓ ఘాట్ కట్టింది ఆవిడ. ఇంకా కాశీలో ఘాట్ కట్టించాను దేవుడు మర్చిపోయి, నేను ఘాట్ కట్టించాను, నేను ఘాట్ కట్టించాను, రేవు కట్టించాను, రేవు అంటే ఏంటో ప్రతిపాదన కింద వచ్చేసి. అంతకుముందు బాగానే ఉండేది, ఈ కట్టించాక ఉన్న మర్చిపోయి. కొంతమందికి ఏంటో చదువుకున్నారు, చదువు లేని ఎప్పుడో బాగుంటారు, చదువుకున్నాక ఉన్న తిరిగేట్లు బాగా చదివిన వాళ్ళు చాలా కొంతమంది చావు తిరిగేట్లు వస్తారు. తర్వాత ఇంకోటి, మన దగ్గర ఏదైనా విద్య ఉన్నా మనకున్న తెలివితేటలు ఉన్నాయనుకోండి, మనకు ఏదైనా తెలివితేటలు ఉన్నాయనుకోండి, తెలివితేటలు ఉన్నా ప్రయోజనం లేదు, దాన్ని జాగ్రత్తగా ఉపయోగం దాన్ని సద్వినియోగం చేసుకోవడం చేత కాకపోతే మనం తెలివితేటలు ఉన్నా అనవసరం. మనకి డబ్బు ఉన్నా అనవసరం, మనకి చదువు ఉన్నా అనవసరం, తెలివితేటలు ఉన్నా అనవసరం. మన తెలివితేటల వల్ల మనం పాడవుతా అంటే మనకు తెలివి ఎందుకు? మన డబ్బు వల్ల మనం పాడవుతా అంటే మనకు డబ్బు ఎందుకు? మన అధికారం, మనకేదో అధికారం వస్తే మన అధికారం వల్ల మనం పాడవుతుంటే మనకు అధికారం ఎందుకు? ఇంకా ఎందుకు తెలివితేటలు ఎందుకు మనకి? ఆ తెలివితేటలను ఎలా ఉపయోగించుకోవాలో తెలియనప్పుడు తెలివితేటలు ఎందుకు? అంటే నీకు హృదయపూర్వకంగా, అబద్ధం అబద్ధంగా కాదు, హృదయపూర్వకంగా నీ హృదయంలో, హృదయపూర్వకంగా నీ హృదయంలో ప్రవేశించాలనుకుంటే, నువ్వు ప్రవేశించాలని అనుకుంటా అంటే దాని తాలూకు ఈశ్వర సాక్ష అంటే మీరు గురికి ఆ దేహం ఉందా లేదా, లోపం కనిపిస్తుందా కనిపించట్లేదా, ధ్యాస పోతుంది ఇక్కడ వస్తువు మీకు అనుభవంలోకి వస్తుంది, అది ధ్యాసే పోతుంది, లోపం కనిపిస్తుందా లేదా. లేదంటే మరి మన దేహం ఉందా లేదా, ఉంటే ఏంటి లేకపోతే? దేహం ఉండటం వల్ల మనకు లాభం లేదు, పోవటం వల్ల నష్టం లేదు. దేహం కనిపించడం వల్ల మనకు వచ్చే లాభం లేదు, దేహం లోకం కనిపించడం వల్ల మనకు వచ్చే లాభం లేదు, లోకం కనిపించకపోవడం నష్టం లేదు. ఇవన్నీ మనకి ఇంకోటి లోపల వస్తువు తాలూకు అనుభవం వచ్చినప్పుడే అది స్వతంత్ర సుఖం, ఇండిపెండెంట్ హ్యాపీనెస్. ఈ మధ్య ఎవరి దగ్గర అన్నాను, భవిష్యత్తు మీకు భవిష్యత్తులో ముగింపు లేని సుఖాన్ని మీరు పొందొచ్చు అన్నారు అన్నాను. కానీ ఆయన అన్నాడు, ముగింపు లేని సుఖం నేను పొందుతానో లేదో నాకు తెలియదు, కానీ నాకు ముగింపు లేని అజ్ఞానం ఉందన్నాడు. అది ఈ అజ్ఞానం పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను, ఎంతో కంటే దానికి ముగింపు కనపడటం లేదు. ముగింపు లేని సుఖం నేను పొందుతానన్నమాట, ఇది అసలు ఈ అజ్ఞానానికి ముగింపు కనిపిస్తే కదా ముగింపు లేని సుఖం నేను పొందేది, దీనికే ముగింపు కనపడటం లేదు అన్నాడు. అది రోగం తగ్గి, ఈ రోగం తగ్గే విధానమే నాకు తెలియనప్పుడు ఇంకా ఆరోగ్యం ఎలాగొస్తుంది నాకు? మీరేదో నన్ను ముగింపు లేని సుఖం పొందుతారంటున్నారు, నేను ఎండ్లెస్ హ్యాపీనెస్ కాదు, ఇప్పుడు నాకు కావాల్సింది ఎండ్లెస్ ఇగ్నోరెన్స్ లో ఉన్నాను, ముగింపు లేని అజ్ఞానంలో ఉన్నాను. ఈ అజ్ఞానానికి ముగింపు వస్తే కదా పరమశాంతి నాకు స్వాధీనంలోకి వచ్చి నేను పరవశం అయ్యేది. ఎప్పుడు నా దేహానికి పరవశం, నా మనస్సుకి పరవశం, ఇంద్రియాలకి పరవశం, ఆనందము ఊగిసి రాక్తం, ఆ శాంతి సాగరములో, ఆనంద సాగరములో, జ్ఞాన సాగరంలో ఈతల కొట్టడం ఎప్పుడు నా అజ్ఞానానికి ముగింపు వస్తే. అర్జునికి ఏమైనా ముగింపు ఉందా నా అజ్ఞానానికి? అంచేత నీవు లోపల ఈశ్వరుడు ఉన్నాడు అంటారే అమ్మడు, ఆయన సర్వజ్ఞుడు, నీ పూర్వజన్ములు తెలుసు, నీ రాబోయే జన్మలు తెలుసు. ఒకసారి సిరి సాయి బాబా కూర్చుని ఉండగా ఈ గోడ మీద అదేంటి బల్లి కావు, బల్లి బల్లి పాపుతాను అది బల్లి బల్లే దాని మీద అంటారు, బల్లి బల్లే కదా గోడ మీద ఆ బల్లి పాపుతాను. ఆ బల్లి ఇక్కడ బాబా అందరూ కూర్చున్నారు, అందరూ కూర్చున్నారు, బల్లి సంతోషంగా అటు ఇటు తిరిగేస్తాను గోడ మీద, ఆ గోడ మీద అటు ఇటు సంతోషంగా తిరిగేస్తాను. ఓ ఆనందంగా ఉంది బల్లి బల్లే అది ఎక్కడికే పారిపోతుంది ఉంటే గోడ మీద అటు ఇటు మామూలుగా చూసారా బాతు నీటిలో విడిచి, మనం బాతు నీటిలో విడిచిపెట్టేస్తే ఎంత సంతోషంగా వెళ్ళిపోతుందో, మనం పట్టుకున్న చేపను మళ్ళీ నీటిలో విడిచిపెట్టేస్తే ఎంత సంతోషంగా వెళ్ళిపోతుందో, ఆ గోడ మీద సంతోషంగా తిరిగేస్తాను. కాబట్టి ఈ బాబా దగ్గర కూర్చున్న వాళ్ళు ఎవరో అన్నారండి, ఏంటండి ఎంత సంతోషంగా కేరెంట్లు కొట్టేస్తానంటే ఏమి లేదా లక్కొస్తాను ఏమి లేదండి, పూర్వజన్మలో దీనికి ఒక హక్కు ఉంది, పూర్వజన్మలో దీనికి ఒక హక్కు ఉంది, హక్కు వస్తాను మీరు చూస్తానండి ఇంకో 10 నిమిషాలు అంటే అది ఎక్కడి నుంచి వస్తుందా, హక్కు ఎక్కడి నుంచి వస్తున్నా వీళ్ళు చూస్తున్నారు, అది భక్తులు అయితే కిటికీలో నుంచి వస్తున్నారు వీళ్ళు, అది లోపల ఎక్కడ ఉందేమో బయటకు మళ్ళీ గోడ మీదకి వస్తున్నామని చూస్తున్నారు. ఇది వాడు ఏం చేశాడు, ఒక భక్తుడు ఏం చేశాడంటే బాబా గారికి ఏదో కూరగాయలు తెచ్చాడు ఎక్కడి నుంచో, ఆ సంతలో కొని తెచ్చాడు కూరగాయలు, సంతలో తెచ్చాడు ఆ సంతలో కొన్న కూరగాయలు ఈ బల్లి కూడా ఉంది, అది తెచ్చి బాబా దగ్గర ఏం చేశాడంటే కూరగాయల సంచి దిలిపాడు, దిలిపాడు ఆ సంచిలో బల్లి ఉంది, గబగబ అయిపోయి గోడ ఎక్కేసింది. ఆ ఇద్దరు ఒకరినొకరు సంతోషించుకుని కౌగులించుకుని దూరం వెళ్ళిపోయారు. పూర్వజనం వాళ్ళు ఇద్దరు అక్క చెల్లెళ్ళు అని చెప్పారు, ఓ కేరంతాలు కొట్టుకుంటూ వెళ్ళిపోయారు. ఇది బస్తా ఎక్కడి నుంచో బజార్లోంచి వస్తాను ఇది అనుకోవటానికి, ఇంట్లో లోపల నుంచి వస్తున్నాను అనుకుంటున్నాడు, కూరగాయల నుంచి వచ్చేసింది. ఆ జన్మాంతరంలో అప్పుడు కలుసుకోవాల్సింది, వాళ్ళు ఇద్దరు కలుసుకున్నారు అక్క చెల్లెళ్ళు కలుసుకున్నారు. ఏంటనే అంటే జన్మాంతరం వాళ్ళు ఇద్దరు అక్క చెల్లెళ్ళు, జన్మాంతరం వాడు శత్రువులు అనుకోండి, ఇద్దరు దెబ్బలాడు ఏ ముంగిసే పాము కింద పుడతారు జన్మాంతరంలో శత్రువులు అయితే, లేదా కప్ప కింద పాము కింద పుడతారు. అది నీకు జగత్తును ఆలోచించుకో, మీరు ఒంటరిగా కూర్చోండి, ఏకాంత వాసన ఉండండి,
మీలో ఏం జరుగుతుందో చూసుకోండి, మీ మనసులో ఏం జరుగుతుందో చూసుకోండి, మీ మనసులో బలహీనతలు ఏంటో చూసుకోండి, మీ మనసులో ఉన్న వాసనలు ఏంటో మీరు చూసుకొని పరిశీలన తీసుకోండి, అనాలిసిస్ చేసుకోండి. మీకున్న ఆ బలహీనత ఏ కారణం వల్ల మనసు బాహ్య ముఖానికి వెళుతుందో చూసుకోండి, మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఆ చూసుకుని ఏ కారణాల వల్ల మనసు బయటికి వెళుతుందో చూసి ఆ కారణాలను కనుక జాగ్రత్తగా మీరు తగ్గించుకుంటే కారణాలు పోతాయి, ఆటంకాలు పోతాయి, అడ్డంకులు పోతాయి. లోపల వస్తువు మీకు అనుభవంలోకి రావడానికి ఏ ఆటంకాలు ఉన్నాయి, ఏ అడ్డంకులు ఉన్నాయి అవి తొలగించుకుంటే ఉన్న వస్తువు ఉన్నట్టుగా మీకు స్వాధీనం అవుతుంది, వస్తాం. ఇప్పుడు భగవాన్ చెప్పింది గోడ శుభ్రంగా ఉండాలనుకోండి, శుభ్రత ఎక్కడ బజార్లో తేవక్కర్లేదు, మనం శుభ్రంగా విడిపేస్తే శుభ్రత వచ్చేస్తుంది. అలాగే మీకున్న ఆటంకాలను విడిపేసుకోండి, ఉన్న వస్తువు ఉన్నది మీకు స్వచ్ఛంగా తెలుస్తుంది. అంతేకాని ఈ గోడ శుభ్రం చేయడానికి బజార్ నుంచి ఏమి తేవక్కర్లేదు, ఈ గోడపైన ఈ దుమ్ము అది దురిపేయండి, గోడపైన దుమ్ము దురిపేయండి, గోడ శుభ్రంగానే ఉంటుంది. అలాగే మీ మనస్సుకి వ్యక్తి భావనకు పట్టిన మనసుకు పట్టిన అలవాట్లను దురిపేయండి, ఆ దీర్ఘకాలానికి వస్తున్న వాసన దురిపేయండి. దురిపిస్తే ఉన్న వస్తువు తనంతట తానే వ్యక్తం అవుతుంది. అంటే భగవాన్ వెళ్ళి చెప్తారు దీని కారణం, నీకు వస్తువు నీకు తెలియకపోవడానికి కారణం 90 కారణాలు లేవు. నీ అలవాట్ల యొక్క వేగం, నీ తలంపుల యొక్క వేగం, నీ అలవాట్ల యొక్క వేగం వల్ల నీకు తెలియటం లేదు. కానీ అది లేకపోవటం వల్ల కాదు, అది లేకపోవటం వల్ల కాదు, లోపల వస్తువు ఉంది, లోపల వస్తువు ఉంది. కానీ నువ్వు దానికి ఏ ఆటంకాలు అయితే అది నీకు అనుభవేకి వెళ్ళి ఉండడానికి అడ్డొస్తుందో ఆటంకాలను తొలగించుకోవటమే నీ సాధన యొక్క ప్రయోజనం. సాధన అంటే మన లేదంటే సాధన అంటే 10 నిమిషాలకి 5 నిమిషాలకి పరిమితం చేయండి. అంటే మన మనస్సు పరిశుద్ధం అవుతుంటే మన దేహం దేవాలయం. ఎవరి మనస్సు అయితే నిర్మలంగా ఉందో, ఎవరి మనస్సు అయితే నిశ్చలంగా ఉందో, ఎవరి మనస్సు అయితే పవిత్రంగా ఉందో, ఎవరి మనస్సు అయితే ఏకాగ్రంగా ఉందో, ఆడంబరం ఎలా ఉంటుందో ఎవరికైతే తెలియదు వాళ్ళకి. సరే ఉపనిషత్తు ఒక మాట, ఉపనిషత్తు ఏమనిందంటే వస్తువు ఎవరికి ఆ లోపల ఆత్మ పురుషుడు, ఆ చైతన్య పురుషుడు పరమాత్మ పరబ్రహ్మ, ఆ పరమాత్మ ఎవరు ఎవరికైతే ఎరుకులోకి రావాలనుకుంటాడో వాడికే ఎరుకులోకి వస్తాడు. కానీ బలవంతం చేయటం ఎవరైతే, ఇది కఠోపనిషత్తులో ఉండదు, ఆ వస్తువు ఎవరికైతే తెలియబడాలనుకుంటుందో వాడికే తెలియబడుతుంది. కానీ మనం అడగటం వల్ల తెలియబడదు. ఒకవేళ మనకి ఎరుకులోకి వచ్చామనుకోండి, మనకు అడగత వచ్చిందనుకోండి, యోగ్యత వచ్చిందనుకోండి, అది నాకు తెలియకూడదు అనుకోక్కర్లేదు. ఆ టైం వచ్చినప్పుడు కరెక్ట్ గా నిమిషంలో తెలియబడదు. బాగా అర్థం చేసుకోండి, ఇక్కడ బాగా గురువు యొక్క గొప్పతనం ఇక్కడ అలవాటు చేయాలి. ఇక్కడ మీరు గుర్తించాలి గురువు గొప్పతనం. లోపల బ్రహ్మం ఏం చేస్తుందంటే మనకు అడగత వచ్చేసింది అనుకోండి, యోగ్యత వచ్చింది అనుకోండి, సరిపడి ముగ్గిపోయాం అనుకోండి, ఒక క్షణం కూడా అది మనకు ఎరుకులు ఒక రాకుండా ఆకదు, ఒక క్షణం కూడా వెయిట్ చేయదు. వెంటనే సూర్యుడు ఉదయించిన తర్వాత వెలుతురు ఎలా వచ్చేస్తుందో, సూర్యుడు ఉదయం పొద్దున్న 6 సూర్యుడు ఉదయిస్తే 8 వెలుతురు రాదు, వెంటనే వెలుతురు వచ్చేస్తుంది. అలాగే ఈ లోపల వస్తువు మనకి ఎప్పుడైతే ఆటంకాలు పోయినాయో, అంటే ఆ లోపల బ్రహ్మానుభవం, ఆ బ్రాహ్మణ స్థితి పొందటానికి, ఆ బ్రహ్మానందం పొందటానికి ఎప్పుడైతే యోగ్యత కలిగిందో, అర్హత కలిగిందో, సరిపడి ముగ్గాము, ఆ మెచ్యూరిటీ ఎప్పుడైతే వచ్చిందో క్షణం కూడా ఆగబెట్టదు. కానీ ఈ సూత్రం ఇప్పుడు నేను చెప్పేదేంటి సూత్రం, కానీ ఆ మెచ్యూరిటీ బ్రహ్మం ఎరుకులోకి రావటానికి, ఆ మెచ్యూరిటీ తీసుకురావటానికి ప్రయత్నం చేసేవాడు, ఆ యోగ్యత పట్టించేవాడు, అర్హత పట్టించేవాడు, బ్రహ్మముతో సమానంగా నిన్ను తయారు చేసేవాడు గురువు. ఆ బ్రహ్మం ఎంత పవిత్రమైందో, బ్రహ్మం ఎంత పరిశుద్ధమైందో, నీ మనస్సుని అంత పరిశుద్ధమైతే అది నీ ఎరుకులోకి వస్తుంది సూత్రం. కానీ మనస్సును ఆ స్థాయిలోకి తీసుకెళ్ళినవాడు, ఆ స్థాయిలోకి నిన్ను ప్రమాయత్వం చేసేవాడు నీ మనస్సుని ఎవడు, గురువు. రమణ మహర్షి గారి గురువు అరుణాచలేశ్వరి, రమణ మహర్షి గారి గురువు అరుణాచలేశ్వరి. ప్రపంచంలో అన్ని ప్రేమల కంటే భౌతికంగా తల్లి ప్రేమ. అబ్బాయి మంచివాడు కాదని మనం అనుకున్న తల్లి, మా అబ్బాయి మంచి చాలా మంచివాడు, అబ్బాయి మా అబ్బాయి చాలా మంచివాడు. ఇంచేదంటే వాళ్ళ అబ్బాయిలో ఉన్న దోషాలు తల్లికి కనపడదు. ఆ తల్లి ఏం చేస్తుంది, మా అబ్బాయి చాలా మంచివాడు అని చెప్పి ఆ దోషాన్ని తొలగించడానికి చేస్తుంది. ఎవరు తల్లి, కన్న తల్లి. కన్న తల్లి ప్రేమ సృష్టిలో కోరిక లేని ప్రేమ ఒక కన్న తల్లికే ఉంటుంది. ఇంకెవరికి ఉంటుంది కోరిక లేని ప్రేమ? కోరిక తేడు పెట్టుకుని ప్రేమించడం కాదు ప్రేమ, కాదు వ్యాపారం, ఇది ట్రేడ్. అలా ఎప్పుడైనా మీ అమ్మకి మీ మీద కోపం వచ్చినా కోరిక లేని ప్రేమ ఒక తల్లికే సాధ్యం. ఈ మధ్యన ఒక అమ్మగారు ఉన్నారు, వాళ్ళ అబ్బాయి ఇద్దరు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. ఈ అమ్మగారు ఎప్పుడైనా అమెరికా వెళ్ళొస్తా ఉంటారు. నీ అన్నారు మామూలుగా మీకు అన్ని సదుపాయాలు ఈ చెక్కెట్లు పంపించడం అమెరికా నుంచి మీ అబ్బాయిలో చేస్తారని అడిగాను.
ఎంచుకుని రాలేదు, సంపాదించుకుంటున్నారు, మాకేం దరిద్రం లేదు, టికెట్లు కొనుక్కోలేని పరిస్థితి మాకేం లేదండి, మా అబ్బాయిని చూడటానికి మా దగ్గర ఎక్కి కొనుక్కుని వెళుతున్నాం, ఏం చేయాలండి, మేము చచ్చిపోయిన తర్వాత వాళ్ళే తింటారు కదా, మరి వాళ్ళ దగ్గర డబ్బు పుచ్చుకున్నామని గొడవ ఎంచుకున్నాం, సంపాదించుకున్నాం. ఇప్పుడు నేను చచ్చిపోయాక వాళ్ళే తింటారు కదండి, నేను చచ్చిపోయినప్పుడు వాళ్ళు తిన్నప్పుడు మళ్ళీ వాళ్ళ దగ్గర డబ్బు ఇచ్చుకున్నాం, మీరు టికెట్లు డబ్బు పంపించి వాళ్ళ దగ్గర పుచ్చుకున్నాను, తలంపు నాటినామని గొడవ ఎంచుకున్నాం, సంపాదించుకున్నాం. ఇప్పుడు నేను చచ్చిపోయాక వాళ్ళే తింటారు కదండి, నేను చచ్చిపోయినప్పుడు వాళ్ళు తిన్నప్పుడు మళ్ళీ వాళ్ళ దగ్గర డబ్బు ఇచ్చుకున్నాం, మీరు టికెట్లు డబ్బు పంపించి వాళ్ళ దగ్గర పుచ్చుకున్నాను, తలంపు నాకు దరిద్రం ఎందుకు, మానసిక దరిద్రం నాకెందుకు, ఇప్పుడు ఇంట్లో లేకపోతే దరిద్రం అనిపించవచ్చు, ఇంట్లో ఉండక మానసిక దరిద్రం ఎందుకు, టికెట్లు కూడా ఎప్పుడు కొనమన్నంటే నా టికెట్ టికెట్లు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నేనే టికెట్లు కొనుక్కుని నేనే వస్తాను, ఉరికాలు ఉన్నాను చెప్పి అక్కడ ఏదైనా చూపిస్తారు అన్నట్టు, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నేనే టికెట్లు కొనుక్కుని నేనే వస్తాను, ఉరికాలు ఉన్నాను చెప్పి అక్కడ ఏదైనా చూపిస్తారు అన్నం పెడతారు, నేను చచ్చిన తర్వాత వాళ్ళే తింటారు కదా, మరి వాళ్ళ చేత టికెట్లు కొనిపించి నేను టికెట్లు కొనిపించామని వాళ్ళ చేత అనిపించుకుని ఈ దరిద్రం నాకు వద్దండి, ఎవరు నేను చచ్చిన తర్వాత ఎవడైతే తింటారో వాళ్ళ దగ్గర మళ్ళీ టికెట్లు కొనిపించడం ఎంత కోరికండి, ఒకటే సృష్టిలో ఈ రాజకీయ నాయకుల ప్రేమ అనుకుంటున్నారు మా అధికారులు, ఏం ప్రేమ అది, కోరికలు లేవు, డిజైర్లెస్ లవ్, డిజైర్లెస్ లవ్. ఇది రమణ మహర్షి గారు ఈ కోరిక ఎందుకు చెప్పారంటే, సృష్టిలో కారణం లేకుండా ప్రేమించడు, కారణం లేకుండా కోరిక లేకుండా ప్రేమించదు ఒక తల్లి ప్రేమ అవుతున్నది. ఓ అరుణాచలేశ్వరుడు తల్లి ప్రేమ గొప్పగా నేను కాదనుకోలేదు, ఇటువంటి తల్లి ప్రేమ కంటే గురువు ప్రేమ ఇంకా గొప్పగా, అంటే తల్లి ప్రేమ పవిత్రమైనది, తల్లి ప్రేమ పవిత్రమైనది, పరమ పవిత్రమైనది తల్లి ప్రేమ, కోరిక లేని ప్రేమ. ఈ మాట వాటి డిజైన్ లక్షణం, మీ మాట ఎలా ఉందో నాకు తెలియదు కానీ వస్తువు అనుభవంలోకి రాకుండానే మాకు సంతోషం. కోరిక చెవిటి ప్రేమించేది నూటికి నూరు పడేది వ్యాపారం. అరుణాచలేశ్వరుడా ఈ మాట ఎందుకు చెప్పాడంటే, కోరిక లేని ప్రేమ అటువంటి స్వచ్ఛమైన ప్రేమ, తల్లి ప్రేమ నేను కాదంటున్నాడు. కానీ గురువు ప్రేమతో పోల్చుకున్నప్పుడు, దేవుడు ప్రేమతో పోల్చుకున్నప్పుడు తల్లి ప్రేమ కూడా తక్కువే. నీ ప్రేమ యూకేజీ, ఆ ప్రేమ ఎల్కేజీ. నీ ప్రేమతో పోల్చుకున్నప్పుడు ఆ ప్రేమ కూడా ఎంతో కొంత తక్కువే, తక్కువనే చెప్పాలి. అట్టి గురువు ప్రేమ ఇస్తున్నావు అంటే నువ్వు ఎవరో ఇతరులు, ఇతర కారణాల వల్ల ఏదో నీకు జ్ఞానం రాకుండా ఎవరో అత్తగారు వచ్చేస్తున్నారు అలా అనుకోకండి. అది కదండి, నీ ఆయనకి దేవుడి మీద నమ్మకం లేదనుకో, ఆ మాట వచ్చు అనుకుంటా, నీ భక్తి అసలు మీ ఆయనకి తెలియని ఒకటి ఎందుకండి, అసలు మా ఆయన నన్ను మీటింగ్లకు వెళ్ళిన ఎవరండి, మా ఆయన నన్ను రామా అనుకుని ఎవరండి, అసలు నీకు భక్తి ఉన్నట్టు మీ ఆయనకి తెలియని ఒకటి ఎందుకు, అసలు మీ ఆయన అడ్డొస్తాడు మీకు జ్ఞానం రావటానికి, మీ ఆయన అడ్డొస్తున్నాడు మీకు జ్ఞానం రావటం, అసలు మీకు భక్తి ఉన్నట్టు మీ ఇంట్లో వాడికి ఎందుకు తెలియాలి, మీ ఆయనకి ఎందుకు తెలియాలి, అది భక్తి ఎంత రహస్యంగా ఉంచుకుంటే అంత మంచిది. మీకు అనిపిస్తుంది మీ అత్తగారు అడ్డురారు, మీ ఆయన ఎవరు అడ్డురారు, ఊరికి అలా అనిపిస్తుంది, మన బలహీనతలో మనకు అడ్డొస్తే కానీ ఇంట్లో వాళ్ళు ఎవరు అడ్డురారు, ఇంట్లో వాళ్ళు అడ్డొచ్చేస్తున్నారని మనకు అనిపిస్తుంది, అదే మాయ, అదే మాయ అంటే అది. అంచేది నువ్వు చేయవలసిందల్లా ప్రశాంతంగా కూర్చుని ఏకాంతంగా కూర్చుని, ఏకాంతవాసం సహవాసం ఉపవాసం, అంటే మన దేహానికి ఎప్పుడైనా ఉపవాసం చేయటం ఎటువంటిదో, అంటే ఉపవాసం అది ఆయుధంగా అనమాట, మన దేహానికి ఎప్పుడైనా ఉపవాసం చేయటం ఎటువంటిదో, సత్పురుషులతోటి సహవాసం కూడా ఎటువంటిది, సత్పురుషులతోటి సహవాసం ఎంత మంచిదో, దేహానికి ఉపవాసం ఎంత మంచిదో, ఆ రెండు ఎంత ముఖ్యమో ఏకాంతవాసం కూడా అంత ముఖ్యం. ఏకాంతవాసం అంటే ఇంద్రియాలు ప్రతిరోజు గంట చేపి మనం ప్రశాంతం ఒక్కళ్ళనే చూస్తాడు, మన మనస్సులో ఏముందో మనకు తెలుస్తాం, మన మనస్సులో ఏముందో మనకు తెలుస్తూ ఉంటుంది, ఓహో ఈ విషయాలు మనకు అడ్డొస్తున్నాయి, మనకి ఏ విషయం భగవద్గీత పొందటానికి అడ్డొస్తుంది, అది చూసుకోవటం నిర్మలంగా దాన్ని పోగొట్టుకోమని, దాన్ని పోగొట్టమని మన ప్రయత్నం చేయటం, ఈశ్వరుని ప్రార్థించటం, ఆయన పాదాలను ఆశ్రయించటం, సత్పురుషుని ఆదరణ. మనకు ఆప్యాయత లేదు, ప్రేమ లేదు, ఒక ఆదరణ లేదు, ఒక స్నేహం విలువ తెలియదు, మనకు ఆత్మజ్ఞానమా, మనకు ఆత్మజ్ఞానమా, భగవంతుడి వెర్రివాడా, నీకు ఆత్మజ్ఞానం ఇచ్చేయడం భగవంతుడి వెర్రివాడా. చంద్రబాబు నాయుడు గారు మొన్న ఎలక్షన్ పెట్టే ముందు భగవంతుడి కంటే నేను తెలివేను అని అనిపించేసింది ఆయనకి, ఆమె తెలియజేసి నాకు వచ్చేసి 9 సంవత్సరాలకి ముఖ్యమంత్రి చేస్తున్నాడు, నేను గొప్ప తెలివేను అనే భావం ఆయనకి వచ్చేసింది. సో భరంగా కేర్ ఆఫ్ అడ్రస్ లేకుండా తీసుకెళ్లి కూర్చుంది, ఈయనకంటే తెలివేనాడు ఇంకొకడు ఉన్నాడు, ఆ ఈనాడు రామోజీరావు, ఈనాడు ఆయన పేపర్ యజమాని, ఈయన అక్కడ కూర్చుంటా ఉన్నాడు, ఎంతకంటే తెలియదు ఆయన సలహా ఈయనకి, ఈయన సలహా ఆయనకి, అంటే వ్యక్తిగత విమర్శలు కాదు. ఇప్పుడు భగవంతుడి కంటే మనం తెలివైన వాళ్ళు అనుకునే పరిస్థితి ఇంకా మనం ఎందుకు పనికి వస్తాం, అంటే కబీర్ చెప్పాడు అటువంటి పిచ్చ పిచ్చ గంతులు లేదు, కుప్పు గంతులు. ఆంజనేయ స్వామి గారి కుప్పు గంతులు ఏంటండి, ఆంజనేయ స్వామి గారు ఏళ్ళు కుప్పు గంతులు ఏంటి, భగవంతుడి దగ్గర మన గంతులు ఎక్కడ కుదురుతాయండి, మనం ఏదైనా ప్లాన్ వేస్తే అందుకంటే ఇంకో గొప్ప ప్లాన్ భగవంతుడు వేయగలడు. ఎవడికైతే గర్వం వస్తుందో, ఎవడికైతే అహంకారం వస్తుందో, వాడిని అని చేసి శుభ్రంగా ఇంటికడ కూర్చోబెడతాడు, ఎవరిని ఎక్కడ కత్తిరించాలో ఈశ్వరుడి కంటే మనకు ఎక్కువ తెలియదు. ఇక భగవంతుడు మనకంటే సమర్థుడు, మనకంటే తెలివి గలవాడు, మనకంటే తెలివి గలవాడు, మనకంటే వివేకవంతుడు, మనకంటే సమర్థుడు. ఇది అల్లా చెప్పాడు. అల్లా ఇది మాలిక్, అల్లా మాలిక్, అలా ఇది మాలిక్, అలా ఇది మాలిక్, అలా ఇది మాలిక్, అలా ఇది మాల. ఇజ్ ఇట్ కరెక్ట్? అలా ఇది మాలిక్, అలా ఇది మాలిక్, అలా ఇది మాలిక్ అంటే మాలిక్ అంటే అక్కడ గొప్పవాడని కాదు, ప్రభు, ప్రభు యజమాని. ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, అల్లాకి మించిన వాడు కానీ, అల్లాకి అల్లా అంటే ఇక్కడ భగవంతుడు ఈశ్వరుడు, అల్లాకి మించిన వాడు కానీ, అల్లాకి సమానమైన వాడు కానీ, అల్లాకి అంటే ఎక్కువైన వాడు కానీ సృష్టిలో ఎవడం లేడు. ఉన్నాడని అనుకుంటాడు, బోల్తపడతాడు. లేడు కాబట్టి భగవంతుడి కంటే మించిన వాడు, భగవంతుడి కంటే సమానమైన వాడు సృష్టిలో లేడు కాబట్టి భగవంతుడి కంటే మించిన వాడిని అనుకోవద్దు. అనుకుంటే నువ్వు బోల్తపడతావు. కర్రలు పెట్టి ఆడిస్తాడండి భగవంతుడు. కొమ్ములు తిరిగిన వాళ్ళని కాలేజీలో చదువుకుని పిల్లలను పోటీ పెట్టించి దేవుడు కొమ్ములు తిరిగిన వాళ్ళని కేరపట్టినట్టు లేకుండా ఓడిస్తాడు. మాయించిన గొప్పవాళ్ళు లేని అన్నవాళ్ళని కాలేజీ గురువు పేరు లేని కాలేజీలో చదువుకుని పిల్లలను పోటీ పెట్టించి ఓడిస్తాడండి. ఈశ్వరుడు అసాధ్యవంతుడు లేదు. చదువుకుని పిల్లలను పోటీ పెట్టి ఓడిస్తాడు. అదే భగవంతుడు డిక్షనరీలో అసాధ్యవంతుడు ఏమి లేదు. ఒకసారి భీముడు అనుకున్నాడు నేను చాలా బలవంతున్నాడు, ఆంజనేయస్వామి తోక అద్దె పెట్టాడు ఇది భారతంలో, నేను చాలా బలవంతుని అనుకుంటున్నాడు కదండి. అది కృష్ణుడు చూశాడు, ఇది కొంచెం తగ్గించాలి ఆ రోజు గుణవనం తగ్గిస్తే ఆంజనేయస్వామి తోక ఆంజనేయస్వామి తోక దారికి అడ్డంగా ఉందో పక్కన కూర్చున్నాడు. ముసలు ఆంజనేయస్వామి కింద కూర్చున్నాడు. అంటే ఎవరిదా ఈ తోక అండి, ఎవరిదైతే తోక కొంచెం చక్కగా తప్పించేసి వెళ్ళిపో బాబు అన్నాడు. ఆ తోక ఎవరిదైతే నీకెందుకులే, తోక అడ్డంగా ఉంది కదా నీకు, ఆ తోక పక్కకి తప్పించేసి వెళ్ళిపో అన్నాడు. ఈ భీముడు అందరి వాడు తోకని ముట్టుకుని పక్కన అప్పుడు తెలిసి బలం మంద కాదు, బలం భగవంతుడు. 100 కోట్లు డబ్బుంది, 10 ఏళ్ళు మంత్రి పదవి చేసి మా అంత తెలివైన వాళ్ళు అనుకుంది, తెలివైన వాళ్ళు లేరు, మమ్మల్ని ఎవరు ఓడించలేరు అనుకున్నవాడిని భగవంతుడు కాలేజీలో చదువుకుని పిల్లలు పెట్టి ఓడించాడు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మనకి ఏది మంచో కూడా మనకంటే ఎక్కువ భగవంతుడికి బాగా తెలుసు. ఇది ఒక్క వాక్యం గుర్తుపెట్టుకోండి, మనకి ఏది మంచో మనకంటే ఎక్కువ భగవంతుడికి బాగా తెలుసు, కానీ ఆయనకి తెలియదేమని అనుకుని మనకి కంగారు పడుతుంది. మానసిక ఆరోగ్య మానసిక అనారోగ్యానికి గురి అవుతాం మనం. మనకి ఏది మంచో కూడా మనకంటే భగవంతుడికి బాగా తెలుసు. ముగిస్తున్నాం, అంచేత నువ్వు ఓవర్కమ్ చేయటం కాదు, ఓవర్కమ్ చేయి, అధిగమించు, అతిక్రమించు. ఏది నీ లోపల ఉన్నటువంటి అవిద్యని, నీ లోపల రాంగ్ హ్యాబిట్స్, రాంగ్ థింకింగ్, అది వ్యక్తిగతమైనది. ఏదైతే నువ్వు నేనుగా నీకు వ్యక్తం అవుతుందో, నేను అనేటప్పటికి మన దేహం స్ఫురిస్తుంది. మనం నేనేటప్పటికి ఏది స్ఫురిస్తుంది, దేహమే స్ఫురిస్తుంది. ఆ దేహగతమైన నేనుని, దేహానికి పరిమితమైన నేనుని, ఆ దేహానికి పరిమితమైనటువంటి మొదటి తలంపుని అతిక్రమించు, అధిగమించు, దాన్ని ఓవర్కమ్ చేయి, ఓవర్టేక్ చేయి, అధిగమించు. ఇది ఈ నేనే తలంపు నీకు బయట నుంచి రావటం లేదు. ఇది కాశీ నుంచి రావటం లేదు, రామేశ్వరం నుంచి రావటం లేదు, మక్కా నుంచి రావటం లేదు, మద్దీనా నుంచి ఎక్కడి నుంచి వస్తుంది? ఇది లోపల నుంచి వస్తుంది. ఇది కామన్ సెన్స్ ఉంటుంది. కొంతమందికి చదువు ఉంటుంది, కామన్ సెన్స్ ఉండదు. ఎక్కడికి పేచీలు తెచ్చి పెడతా ఉంటారు. చదువు ఉంటుంది, మామూలుగా చదువు ఉంటుంది, కామన్ సెన్స్ ఉండదు. మనం ఏం చెప్తున్నామమ్మా, ఇప్పుడు నేనే తలంపు మనకి ఎక్కడ బయట నుంచి రావటం లేదు, లోపల నుంచి వస్తుంది. ఈ దేహము నేనే తలంపే మూల తలంపు. ఆ తలంపుకి ఇతర తలంపులు వస్తాయి. నేను మంచివాడని, నేను చెడ్డవాడని, నేను గొప్పవాడని, తక్కువ వాడని, గొప్ప జన్మ సంపాదించాలి, రాబోయే జన్మ గొప్ప జన్మగా ఉండాలని. గొప్ప జన్మ వస్తుంది ఎంతకాలం ఉంటుందో తెలియదు. ఒక జ్ఞాపకం పెట్టుకోండి. ఇప్పుడు కూడా మన గురి ఆత్మ, మనం ఏదో ఈ కర్మ చేస్తే మంచి ఫలితం వస్తుంది, మంచి లోకం వస్తుంది. ఈ కర్మ ఫలితం ఎంతకాలం ఉంటుందో నువ్వు ఆ లోకంలో అంతకాలం ఉంటావు. తర్వాత మళ్ళీ ఇక్కడికి ఎందుకు రమ్మంటారు, ఐదేం వారు ఎందుకు రమ్మంటారు. మనం ఏదో మంచి కర్మ చేసాం అనుకోండి, దానివల్ల ఏదో మంచి ఫలితం వస్తుంది. ఈ ఫలితం ఎంతకాలం ఉంటుందో మన స్వర్గంలో అంతకాలం ఉండనిస్తారు. తర్వాత మళ్ళీ ఐదు వారు ఎండు రమ్మంటారు. ఇదేంటండి, మరి ఐదు వారు ఎండు రమ్మంటే ఏంటి, నువ్వు చేసిన ఫలితం, నువ్వు కర్మ మంచి కర్మ చేసావు, మంచి ఫలితం వచ్చిన వాటిని ఆ ఫలితం ఇక్కడ ఖర్చు అయిపోయింది, ఎండు రమ్మంటారు. ఇప్పుడు మొదటిసారి సినిమాకి వెళ్ళామనుకోండి, సరదాగా మనకి ఎన్ని అమ్ముడు వస్తాయి, వడలు, వడ, సిగరెట్ పెట్లు, బజ్జీ, వేడివేడి బజ్జీ, ఇవన్నీ అడ్డొస్తాయి. మనం సిగరెట్ కొనుక్కోవాలి, చూసా బొమ్మలు చూస్తూ ఉండాలండి. ఈ వడవడు తెస్తాడు, వేడివేడి వడ అంటాడు. వేడివేడి వడ అంటే ఎండలో పెట్టి తెచ్చిన సరిపోతుంది. మీరు భీమవరం బజార్లో చూడండి, జిలేబీ ఎప్పుడు ఎండలో ఉంచుతారు, ఎప్పుడు వేడిది పట్టుకెళ్ళండి అంటాడు. ఎండలో ఉంటుంది కానీ వేడిగా లేకుండా ఎలా ఉంటుంది, అది ఎండలోనే ఉంటుంది కదా జిలేబీ, అది వేడిగా లేక అసలు ఉంటుందే, ఎండలో ఉంటుంది కదా అది. మనం బజార్లో ఏదైనా వస్తువు కొన్నామంటే డబ్బు పెట్టి వస్తువు కొనుక్కోవడం కాదు, డబ్బు పెట్టి జబ్బు కొనుక్కుంటుంది. ఇప్పుడు నేను అనే తలంపు ఉంది, ఎక్కడ బయట ఏ సందర్భం చెప్తున్నా, ఆ సినిమాల్లో సిగరెట్ సిగరెట్ చేస్తాడు, వేడి వేడి సిగరెట్ అని, వేడి వేడి కూడా వేడి వేడి బజ్జీ అని చేస్తాడు. మనం ఆ బజ్జీని తిని సిగరెట్లు కాల్చుకుంటాం. అది మీద బొమ్మలు చూస్తాం, బొమ్మలు చూస్తుంటే ఈ లోపల ఆట అయిపోవడం. యాక్ట్ అయిపోయిన తర్వాత మనకు సరదాగా సిగరెట్లు వాళ్ళు ఇంకా ఇంకా యాక్ట్ అయిపోయిన తర్వాత ఇంకా ఈ రోడ్డు మీద దించేస్తారు మనం స్వర్గం కూడా. సినిమాకి ఎప్పటికప్పుడు ముగింపు ఉంటుంది కదా, ముగింపు అయిపోతే ఎప్పుడైనా పంపేస్తారు. పంపేసిన తర్వాత మళ్ళీ సినిమా చూడటం, మళ్ళీ డబ్బులు ఉండవు, మళ్ళీ ఇంటికి వచ్చి సంపాదించుకోవాలి, ఇంటికి వచ్చి మళ్ళీ సంపాదించి మళ్ళీ చుట్టూ అడిగి వెళ్ళొచ్చు, మళ్ళీ పంపేస్తూ ఉంటారు. అలా ఏదో పుణ్యం చేయటం, ఏదో కోరికలు పెట్టుకుని పుణ్యం చేస్తే లోకాలు కలుగుతారా, మళ్ళీ నుంచి ఇక్కడ పంపేస్తారని ఇది తిరగటం, వెళ్ళటం రావటం, గోయింగ్ కమింగ్ గోయింగ్ కమింగ్ గోయింగ్. పరమానంద గారు రోజు శిష్యుల్ని అడిగారు ఏం చేస్తున్నారని, రోజు అడిగేవారు ఏం చేయటం, రోజు చేసిన తప్పులు సరిదిద్దుకోవటం, అంటే తప్పులు చేయటం సరిదిద్దుకోవటం, మళ్ళీ అదే తప్పు చేయటం సరిదిద్దుకోవటం, పశ్చాత్తాపం లేదు అదే తప్పు చేయడం. పరమానంద గారు రైలు అడుగురట్లు ఏం చేస్తున్నారా బాబు అని, ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులు సరిదిద్దుకోవటం, నేను చేసిన తప్పులు ఇవాళ సరిదిద్దుకోవటం, మళ్ళీ ఇవాళ తప్పులు చేయటం రేపు సరిదిద్దుకోవటం, ఇదే పని మాకు పని అని చెప్పారు. అందుకే పరమానంద గారు శిష్యుడు. నేను అనే తలంపు కాశీ నుంచి రామేశ్వరానికి రావడం ఎక్కడి నుంచి వస్తుంది, మన లోపల నుంచి. అయితే దాని మూలం ఎక్కడ ఉంది, దేవుడు ఎక్కడున్నాడో, ఏ వ్రతంగా అయితే నేను అంతర్యామిగా ఉన్నానండి భగవంతుడు, భగవంతుడు ఏ వ్రతంగా అయితే నేను అంతర్యామిగా ఉన్నాను, ముద్దబ్బాయి పని చేస్తున్నా, పని చేస్తున్నాను, అంతర్యముగా ఉన్నాను, ఆ దేహం యొక్క ప్రార్థన అనుసరించి ఆ దేహాన్ని నడిపిస్తున్నాను, ఆ దేహాన్ని ఆడిస్తున్నాను, దేహం యొక్క ప్రార్థన అనుసరించి ఆ దేహాన్ని ఆడిస్తున్నాను, ఆ దేహాన్ని నడిపిస్తున్నాను, కానీ పని లేకుండా లేని పని చేస్తున్నాను. కానీ మీకు మందే పని చేయటం లేదు, సైలెంట్ గా పని చేస్తున్నాను, నేను చేసి పని ఇతరులకు తెలియాలని అనుకోవటం లేదు, ఇచ్చదు నాకే తెలియదు. అహంకారానికి ఇతరులు ఉన్నారు, మనస్సుకి ఇతరులు ఉన్నారు, చైతన్యానికి ఇతరులు లేదు. మనం ఏదైనా మంచి పని చేస్తే ఇతరులు గొప్ప చేయాలనుకుంటాం, మనం ఏదో సన్మానం అంటారు, ఆ సన్మానాలు ఇచ్చేసారి కప్పుకోవడానికి పనికిరాదు, చూసుకోవడానికి పనికి, ఏదో ఇంత తెచ్చేస్తుంది మళ్ళీ వేస్తా ఉంటారు, అది కప్పుకోవడానికే పనికిరాదు. పోనీ శుభ్రంగా టవర్ ఇచ్చినా బాగుండి, ఏదో చూసుకోవచ్చు, పోనీ స్నానం చేసాక ఒళ్ళు చూసి ఏదో ఎంత ముక్కలేదు, ఏదో కప్పటం ఎదురు పనికిరాదు. అందుకంటే టవర్ ఒకటి మేము పడేస్తే స్నానం ఇంటికెళ్ళి స్నానం చేసి చూసుకోవచ్చు, అది అది పనికిరాదు చూసుకోవడానికి, ఎంతెంత ముక్కలు. మరి మనకి ఏదైనా గౌరవానికి ఇచ్చింది కూడా మనకి పనికి వచ్చేది అంటే సరిపోను, ఎక్కడికెళ్ళి ఈ ముక్కలే పోనీ మనకి మనకి ఎక్కువ ఉంటే ఎక్కడికి ఇవ్వచ్చు, వాళ్ళకి పనికి రావటం, వాళ్ళు ఏం చేసుకుంటారు, స్నానం చేసి తుందని అనుకోవడం కూడా ఇస్తే వాళ్ళు చూసుకుంటారు. మాకు అక్కడ ఈ ముక్కల ఏం చాలువ ముక్కలు అనుకుంటారు, ఎంత ఉంటాయో ఇస్తే మనం ఎవరు మాకు వద్దంటే మాకు వద్ద అంటున్నారు, అవి చూసుకోవడానికి కూడా పనికి రావాలి. పైగా దానికి సన్మానం అని పేరు, సెంటు ఒకటి రాస్తారు అదనంగా కప్పేసి సెంటు ఒకటి రాస్తారు, కప్పుకోవడానికి పనికి వస్తుంది, చదివేసి మనకి ఏదైనా శీతాకాలం కప్పుకోవడానికి పనికి వస్తుంది అంటే కప్పుకోవడానికి పెద్దది ఇంతంత ముక్కలు పనికి వస్తాయి, దానికి సన్మానం అని పేరు. మనం ఇతరులకు ఏదైనా ఇచ్చేది ఎప్పుడు మనకున్న దాంట్లో మంచిది, వాళ్ళకి ఉపయోగపడేలా వాళ్ళకి ఉపయోగపడేలా ఉండాలి. ఆ ఇచ్చేటప్పుడు ఎలా ఉండాలంటే వాళ్ళకి మనస్సు గాయించగలకుండా ఇవ్వాలి, వాళ్ళకి మనస్సు గాయించగలిగేలా ఇచ్చేవాళ్ళు అసలు ఇవ్వకుండా. ఎవరికో ఒక వంకాయ ఇస్తున్నాం అనుకోండి, మనం ఆ వంకాయ ఎలా ఇవ్వాలంటే మనకున్న వంకాయల్లో మంచి వంకాయ, మనకున్న వంకాయల్లో మంచి వంకాయలు ఇవ్వాలి, నాలుగు వంకాయలు ఉంటే ఉన్న మంచి. ఆ ఇచ్చే విధానం ఎలా ఉండాలంటే మన వంకాయ ఇచ్చేటప్పుడు మన వంకాయ కారణంగా ఆడికి దుఃఖం రాకూడదు, ఆడి మనసుకు గాయించగలకూడదు, మనకి శాంతిగా ఉండాలి, ఆడికి శాంతిగా. కొంతమంది ఇచ్చేవాడు శాంతిగా ఉండడు, పుచ్చుకున్నవాడు వీడికి శాంతి వాడికి అశాంతి, ఆ వంకాయ పుచ్చుకున్నవాడికి అశాంతి ఇచ్చినోడికి అశాంతి, ఇటువంటి దానాలు అనవసరం. మనం ఏదైనా చెడ్డ కూరగాయలు ఇవ్వాలంటే సాయంత్రం సంత అయిపోయిన తర్వాత వెళ్ళాలి, సాయంత్రం 8 కట్ చేస్తారనుకున్న సంవత్సరం 7 వెళితే అందరూ ఏరేసిన సరుకులు ఉంటాయి, ఉడిరిపోయి ఇవన్నీ అప్పుడు వస్తారు కాపోట్లోళ్ళు, ఈ భోజనం హోటళ్ళు అందరూ అప్పుడు వస్తారు అనమాట, మొత్తం టోకి దారం కింద చెప్పేమని పట్టిపోతారు, అయ్యే మనకు హోటల్లో ఉద్దేశం. అంటే ఆఖరి హోటల్ కట్టేయడం తక్కువ కమ్మేస్తారు, అందరూ ఏరేసిన వంకాయలు బెండకాయలు అన్నీ ఉంటారు, సరిగ్గా టైం కనిపెట్టి భోజనం హోటళ్ళు అప్పుడు వస్తారు, టోకి వ్యాపారం చెప్తారు, మొత్తం ఈ గొట్టె అందిస్తారు చెప్పిన అప్పుడు చాలా మటుకు రేటు తగ్గించి ఇచ్చేస్తారు, అవి ఒడిపోయి ఉంటాయి. అంటే ఏ వస్తువు కనీసం ఒక పండు ఇస్తే ఒక పుష్పం ఇస్తే ఎదుటివాడి మనసుకు గాయం తగలకుండా ఇవ్వాలి, ఎదుటివాడికి మనసుకు గాయం తగిలిలాగా ఇచ్చే విధానం ఇవ్వకుండా ఉంటాం మంచిది. ముగిస్తున్నాం అంచేది నువ్వు ఈ నేననే తల ముగిస్తున్నాం, ఈ నేననే తలంపు ముగిస్తున్నా ముగిస్తున్నాను అలా పొడిగిస్తున్నాను పొడిగిస్తున్నాను, ఈ నేననే తలంపు మనకు లోపల నుంచి వస్తుంది బయట నుంచి రావటం. అయితే ఎక్కడ ఉంది భగవంతుడు, ఏ హృదయంలో ఉన్నాడో, ఏ అంతర్యామిగా ఉన్నాడో, భగవంతుడు ఎక్కడ ఉన్నాడో, భగవంతుడి నివాసం ఏదో, భగవంతుడికి కూడా ఒక నివాసం ఉంది, అందరిలోనూ హృదయంలో అంతర్యామిగా ఉన్నాడు, ఆ లోపల ఉన్నాడు, మన హృదయంలో ఉన్నాడు, మన డ్రైవరు మన కంట్రోలర్ మన యజమాని మన ప్రభువు హృదయంలో ఉన్నాడు, మన భర్త కూడా మన హృదయంలోనే ఉన్నాడు. మరి బయట ఉన్న భర్తలు ఏంటంటే మన దేహం ఎంత లేదు ఆ భర్త కూడా అంతే, మన శరీరానికి వాడి భర్త వాడు, వాడి శరీరానికి మనం భార్య, కానీ జీవుడికి భర్త లోపల ఉన్నాడు, ఈ జీవుడికి భర్త లోపల ఉన్నాడు, యజమాని లోపల ఉన్నాడు, ప్రభువు లోపల ఉన్నాడు. వాడు ఇప్పుడు ఈ నేను అనే తలంపే జీవుడు, ఈ నేననే తలంపే జీవుడు. ఆ ప్రథమ తలంపు మొదటి తలంపు జీవుడు. నేను అనే తలంపు, నేను అనే తలంపు, దానికి వచ్చే ఇతర తలంపులు కలిసి జీవుడు అవుతాడు. దానికి వచ్చి జీవుడు అవుతాడు. ఈ జీవుడు ఎక్కడి నుంచి వస్తున్నాడు? లోపల నుంచి వస్తున్నాడు. జీవుడు ఎక్కడి నుంచి వస్తున్నాడు? లోపల నుంచి వస్తున్నాడు. అది ఎక్కడి నుంచి వస్తున్నాడో మనకు తెలియదు, కానీ లోపల నుంచి వస్తున్నాడు. వీడు ఎక్కడి నుంచి వస్తున్నాడు? నేననే తలంపు, నేననే భావన. ఆ తలంపు, నేననే తలంపు మనకి హృదయంలోంచి సహస్రాలలోకి వచ్చాక ఈ దేహము నేను అనుకుంటాము. ఆ దేహము నేననే తలంపు నీ లోపల నుంచి వస్తుంది, కానీ బయట నుంచి రావటం లేదు. ఆ దేహము నేననే తలంపు నువ్వు ప్రశాంతంగా ఉండి మనసు నిర్మలంగా అట్టే పెట్టుకుని దేహము నేను తలంపు ఎక్కడి నుంచి అక్కడి నుంచి వస్తుందో చూడు. నెమ్మదిగా దేహము నేననే తలంపు ఎక్కడి నుంచి వస్తుందో నువ్వు అక్కడికి వెళ్ళటం నేర్చుకో. అక్కడికి వెళ్ళటం నేర్చుకో. అక్కడికి వెళ్ళాలంటే నీకు నిరంతరము లోచూపు ఉండాలి. నిరంతరము ఆ లోచూపు ఉండాలి. నిరంతరము నిరంతరము అని లోచూపు ఉండాలంటే నిరంతరము గురువు అనుగ్రహం. ఆ గురువు అనుగ్రహం ప్రవచనం. ఇది చూడండి, మనం ముఖం కడుపుకున్నప్పుడు ఏంటి చూపుడు? ముఖం కడుపుకున్నప్పుడు ఇలా నొక్కుతాం కదండి, టేస్ట్ టేస్ట్ ఇలా నొక్కేపడికి అలా వస్తుంది. ఆ గురువు అనుగ్రహం అలా ప్రవహించాలి, ఇలా నొక్కుతాం. గురువు అనుగ్రహం లోపలే గురువు ఉన్నాడు. నిజమైన గురువు లోపలే ఉన్నాడు. నిజమైన గురువు లోపలే ఉన్నాడు. వాడు వాడిని లోపల గుంజుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. బయట గురువు నేను లోపల నెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. లోపల గురువు లోపల ప్రయత్నం చేస్తాడు. బయట గురువు నేను బయట ప్రయత్నం చేస్తూ ఉంటాడు. బయట ఉన్నవాడు లోపలకు నెట్టుతాడు, లోపల ఉన్నవాడు లోపల గుంజుకోవడానికి చూస్తాడు. అంచేతే ఈ జీవుడికి, ఈ జీవుడు ఎక్కడి నుంచి వస్తున్నాడు? హృదయంలోంచే వస్తున్నాడు. ఈ శరీరం చనిపోకముంది జీవుడు ఎక్కడైతే పుడుతున్నాడో, జీవుడు ఎక్కడైతే ఉదయిస్తున్నాడో, జీవుడు ఎక్కడైతే ఉదయిస్తున్నాడో అక్కడ జీవుణ్ణి పంపించి అక్కడ ఉంచగలగాలి. ఎక్కువసేపు ఉంచగలగాలి. ఎక్కువసేపు ఉంచగలిగితే జీవలక్షణాలన్నీ పోతాయి. జీవలక్షణాలన్నీ పోతాయి. అప్పుడు జీవుడు ఆత్మాకారం. నది ఎన్ని సముద్రంలో కలిస్తే ఎలా ఉంటుందో జీవుడు ఆత్మాకారం పొందు. అయితే మనం చేయవలసిన సాధన ఏంటంటే జీవుణ్ణి ఎంత ఎక్కువ కాలం అయితే, ఎంత ఎక్కువ టైం అయితే ఉడకలో ఉంచగలుగుతామో అంతకాలం ఉంచాలి. ఏంటంటే జీవుడి యొక్క పుట్టిన ఉడతాయి. నేను అనే తలంపు ఎక్కడైతే పుడుతుందో అక్కడే బ్రహ్మం ఉంది, అక్కడే ఈశ్వరుడు ఉన్నాడు, అక్కడే మహా వెలుగు ఉంది, అక్కడే జన్మ పరంపర. అక్కడికి వెళ్ళిన వాడు జన్మ పరంపరలోంచి విడుదల పొందుతాడు. అంటే వాడికి ఇంకా దేహాలు ధరించవలసిన అవసరం. ఆ జీవుడు హృదయంలో నిలబడాలంటే, ఆ జీవుని హృదయం ఎదుటి నెట్టగలగాలంటే మనం దానికి లోచూపు ఉండాలి. ఆ లోచూపు గురువు అనుగ్రహం వల్ల. గురువు అనుగ్రహం లేకుండా లోచూపు సాధ్యం. ఆ లోచూపుకు మనం అలవాటు చేస్తాం. ఆ లోచూపు మనం అలవాటు, ఆ లోచూపు మనకి దీపన అయ్యకూడదు. ఆ లోచూపుకు మనం అలవాటు అయ్యకూడదు. మనకు బాధ్యమైన ఆకర్షణ వాటంతరం తగ్గిపోతుంది. ఇలా చూస్తే రమణమహర్షి కనిపిస్తున్నాడు, ఇలా చూస్తే మైక్ కనిపిస్తుంది. మనం చూపు మార్చుకుంటే డైరెక్షన్ కూడా మారిపోతుంది. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల నాకు పురాణంలో బాగా నచ్చింది ఏంటంటే భగవంతుని చూడు సమానమైన లేడు, భగవంతుని చూడు సమానమైన లేడు, భగవంతుడి కంటే గొప్పవాడు ఎవడు లేడు, భగవంతుడి భగవంతుడే ఆయన తోటి ఎవరో పోల్చుకోవడం చెప్పాడు. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల కనిన జనని కన్న కనిన జనని కన్న ఘన దయాదాయక తల్లి ప్రేమే గొప్పది. అంతకంటే నీ ప్రేమ ఇంకా గొప్పది. తల్లి ప్రేమ ఏం ప్రేమ అంటే కోరిక లేని ప్రేమ. కనిన జనని కన్న కనిన జనని కన్న ఘన దయాదాయక ఇది అని అనుగ్రహము అరుణాచల. ఈ అబ్బాయి మంచివాడు కాదు, ఈ అబ్బాయి మంచివాడు కాదు అనుకున్నా తల్లి మటుకు మంచివాడు అనుకుంటుంది. లోపాలంటే సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ అబ్బాయిని కరెక్ట్ చేయడానికి చూస్తుంది తల్లి యొక్క ప్రేమ. అటువంటిది తల్లే కరెక్ట్ చేయడానికి ప్రేమిస్తారు. తల్లి కరెక్ట్ చేయాలి బిడ్డని. తల్లి కరెక్ట్ చేయడానికి చూస్తుంది. దేవుడు ఎందుకు చూడదు, గురువు ఎందుకు చూడదు? తల్లి చేసే పని కూడా గురువు చేయదే. కానీ నజ్జనని కన్నా కానీ జనని కన్నా ఘన దయాదాయక ఇది అనుగ్రహము అరుణాచల. అరుణాచల కదీర్ చెప్పి మాటను కూడా చెప్తున్నాను. నాన్న నీకోసం చెప్పలేదు. ఆ దేహం చనిపోయే రోజున ఏమన్నాడంటే, ఓ ప్రభువా, నువ్వు ఎంత తెల్లగా నాకు ఇంద్రియాలు ఇచ్చావో, ఎంత తెల్లగా నాకు దేహాన్ని ఇచ్చావో, ఎంత తెల్లగా ఈ మనస్సును ఇచ్చావో, మసి చేయకుండా అంతే తెల్లగా నీ వస్తువులు నేను అప్పు చెప్పాను. నీ వస్తువులు ఏమి పాడు చేయలేదు, నీ వస్తువులు నీకు స్వాధీనం చేసుకో, నీ సొమ్ము నీకు. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల మనసు స్మరించు వారల అహము నిర్మూలించు అరుణాచల. ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకోండి, కీప్ ద మైండ్, కీప్ ద మైండ్ ఇన్ ఇట్స్ న్యాచురల్ స్టేట్, ఇన్ ఇట్స్ ఒరిజినల్ స్టేట్, ఇన్ ఇట్స్ నార్మల్ స్టేట్. దాని పుట్టింది కానీ దాన్ని ఉంచేయండి, అప్పుడు మీకు ఇంకా పని లేదు. ధ్యానం చేయవలసిన పని లేదు, జపం చేయవలసిన పని లేదు, ఏమి లేదు. అక్కడ ఉంటలేదు, బయటకు వచ్చేస్తాను అంచేది. జపం చేయండి, ధ్యానం చేయండి, దాని ఇంటికి వెళ్ళదు ఉండిపోయింది అనుకోండి. మీ జప ధ్యానములతో పని లేదు, తీర్థయాత్రలతో పని లేదు, రాకలతోటి పని లేదు, పోకలతోటి పని లేదు. వారింటికి అలా రెండిపోతే మనస్సు గారు కానీ ఉండటం లేదు, ఉండకుండా బయటకు వచ్చేస్తున్నారు. ఆ దాన్ని మళ్ళీ లోపలికి పంపించడం కాదు. జపమని, ధ్యానమని, సజ్జన సాంగత్యమని, తీర్థయాత్రలని, నదులు మురగటాలని, వ్రతాలని, ఆ నీ చేయవలసి వస్తాం. ఏంటి మళ్ళీ దాన్ని లోపలికి పంపుతాను. ఇది చేస్తే కీప్ ద మైండ్, కీప్ ద మైండ్ ఇన్ ఇట్స్ న్యాచురల్ స్టేట్, ఇన్ ఇట్స్ నార్మల్ స్టేట్, ఇన్ ఇట్స్ ఒరిజినల్ స్టేట్. అది చేయగలిగితే ఇంకే దేనితోటి పని లేదు. You need not to meditate. You need not to japa. You need not to analyze. You need not to imagine. మీరు ఆరోగ్యం పాడు చేసుకోవద్దని చెప్తున్నాడు. ఆరోగ్యం పాడితే మరి అప్పుడు హాస్పిటల్ ఎలాగే తప్పదు, అప్పుడు జపాలు తప్పాలు ఎలాగ తప్ప, మనసు బయటకు వచ్చేసాక. అసలు మనసుకు నువ్వు బయటకు రాకుండా చూసుకుంటే నీకు ఇంకా ఈ జపాలతోటి, సాధనలతోటి, తపాలతోటి పని లేదు. నువ్వు ఆరోగ్యం పాడవకుండా చూసుకో. ఆరోగ్యం పాడైతే ఏదో హాస్పిటల్కి వెళ్ళాలి, అప్పుడు ఏం మొదలు పెట్టాలి, హోమాలు జపాలు తపాలు ఇక్కడ మొదలు పెట్టాలి. మనసు బయటకు వచ్చేస్తే దాని ప్లేస్ లేదు ఉంటే దేనితో పని లేదు. మన ఎముక దాని ప్లేస్ లేదు ఉందనుకోండి, వైద్యం అక్కర్లేదు. ఎముక ఉండవలసిన ప్లేస్ పక్క తప్పుకున్నప్పుడే కదా వైద్యం. మైండ్ కూడా అంతే, అది ఉండవలసిన చోటు ఉంటే ఏం అక్కర్లేదు. అరుణ చల్ల శివ అరుణ చల్ల శివ అరుణ చల్ల శివ అరుణ చల ఓం నమో నారాయణ 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 ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ శివాయ నమః శివాయ నమః శివాయ నమః ఓం నమః శివాయ ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమో భగవతే రుద్రాయ. భగవంతుడు చెప్పిన వాక్యమందు మనం విశ్వాస పాత్రులుగా ఉండాలి, కానీ విశ్వాసహీనులుగా ఉండకూడదు. భగవంతుడు చెప్పిన వాక్యమందు విశ్వాసం కలిగి ఉండాలి, కానీ విశ్వాసహీనులుగా ఉండకూడదు. అప్పుడు మన విశ్వాసం భగవంతుడు చెప్పిన వాక్యమందు మనం విశ్వాసం కలిగి ఉంటే ఆ భగవంతుడి యొక్క దయ మన మీద ప్రవహిస్తుంది. మామూలుగా ప్రవహించడం కాదు, వరదొచ్చినట్టు వస్తుంది అక్కడ దయ. వరదొచ్చినప్పుడు నరకా ఫలం లేదు. ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమో భగవతే రుద్రాయ. ఎవరి పని అది శ్రద్ధగా చేసుకోండి, ఆసక్తి పెట్టుకోండి. మీరు ఆసక్తి పెట్టుకోవటం వల్ల మీరు వచ్చే ఫలితం తగ్గిపోదు, వచ్చేది వస్తుంది. ఆసక్తి ఎక్కువ పెట్టుకుంటే మనకు మానసిక ఆరోగ్యం చెడిపోతుంది, శారీరక ఆరోగ్యం. పని మాటికి శ్రద్ధగా చేసుకో.